ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ಸಭಾಯೈ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಶ್ರೀ ಶಿವಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತಿ ಸ್ವರೂಪ ಜಗದಂಬಾಯೈ ನಮಃ. ವಿಶ್ವೇಶಂ ಮಾಧವಂಡುಂಡಿಂ ದಂಡಪಾಣಿಂಚ ಭೈರವಂ ವಂದೇ ಕಾಶೀಂ ಗುಹಾಂ ಗಂಗಾಂ ಭವಾನೀಂ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಭೂಮಿಸ್ಥಾಪಿ ನಯತ್ರಭೂಃ ತ್ರಿದಿವತೋಪ್ಯುಚ್ಚೈರಧಸ್ಥಾಪಿಯ ಯಾ ಬದ್ಧಾ ಭುವಿ ಮುಕ್ತಿದಾಸ್ಯುರಮೃತಂ ಯಸ್ಯಾಮೃತಾಯಂತವ ಯಾ ನಿತ್ಯಂ ತ್ರಿಜಗತ್ಪವಿತ್ರದಡಿನೀ ತೀರೇ ಸುರೈಸ್ಸವಿತೇ ಸಾ ಕಾಶೀ ತ್ರಿಪುರಾರಿರಾಜನಗರಿ ಪಾಯಾದಪಾಯ ಜಗತ್ ಆನಂದಮಾನಂದವನೇ ವಸಂತಂ ಆನಂದಗಂಧಂ ಹತಪಾಪಬೃಂದಂ ವಾರಾಣಸೀನಾಥಮನಾಥನಾಥಂ ಶ್ರೀವಿಶ್ವನಾಥಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ. ಓಂ ನಮಃ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಭಾಷ್ಯಾಂತಸ್ಯ ವಿಜದಾಯಿನೇ ಸಹಸ್ರಶೀರ್ಷಾ ಪುರುಷಃ ಸಹಸ್ರಾಕ್ಷಸಹಸ್ರಪಾತ್. ನಮಾಮಿ ತೇ ಪದದ್ವಂದ್ವಂ ಸರ್ವದ್ವಂದ್ವನಿವಾರಕಂ ನಿರ್ದ್ವಂದ್ವಯಾ ಧಿಯಾ ವಿಷ್ಣು ಜಿಷ್ಣ್ವಾದಿಸುರವಂದಿತಾ. ಮಾತರ್ಭವಾನಿ ತವ ಪಾದರಜೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ತವ ದಾಸತರೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ನ ಭವಾನಿ ಯಥಾ ಭವೇಸ್ಮಿನ್ ತದ್ವಾಗ್ಭವಾನ್ಯನುದಿನಂ ನ ಪುನರ್ಭವಾನಿ. ಅನ್ನಪೂರ್ಣೇ ಸದಾ ಪೂರ್ಣೇ ಶಂಕರ ಪ್ರಾಣವಲ್ಲಭೇ ಜ್ಞಾನವೈರಾಗ್ಯ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಚ ಪಾರ್ವತಿ ದೇವಿ ಸುರೇಶ್ವರಿ ಭಗವತಿ ಗಂಗೆ ತ್ರಿಭುವನ ತಾರಿಣಿ ತರಳ ತರಂಗೆ ಶಂಕರ ಮೌಳಿ ವಿಹಾರಿಣಿ ವಿಮಲೆ ಮಮ ಮತಿರಾಸ್ತಂ ತವ ಚರಣಯುಗಳೆ. ಡುಂಡಿರಾಜಂ ಗಣೇಶಾನಂ ಸರ್ವವಿಘ್ನೌಘನಾಶನಂ ತಂ ವಂದೇ ವಿಶ್ವನಾಥಸ್ಯ ಪ್ರಿಯಪುತ್ರಂ ಶಿವಾಪ್ತಯೇ. ದೇವರಾಜ ಸೇವ್ಯಮಾನ ಪಾವನಾಂಘ್ರಿ ಪಂಕಜಂ ವ್ಯಾಳಯಜ್ಞ ಸೂತ್ರಮಿಂದುಶೇಖರಂ ಕೃಪಾಕರಂ ನಾರದಾದಿ ಯೋಗಿ ಬೃಂದ ವಂದಿತಂ ದಿಗಂಬರಂ ಕಾಶಿಕಾಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೆ. ರತ್ನಭದ್ರಾಂಗಜೋದ್ಭೂತಂ ಪೂರ್ಣಭದ್ರಸುತೋತ್ತಮಂ ವಿಶ್ವೇಶ್ವರ ಪ್ರಿಯಂ ಯಕ್ಷಂ ವಂದೇಹಂ ದಂಡನಾಯಕಂ ಶ್ರೀ ಸರ್ವೌಘನಾಶಿನೀಂ ದೇವೀಂ ನಮಾಮಿ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಮೋಕ್ಷದಾತ್ರೀಂ ಪೂತತಮಾಂ ಶ್ರೇಯೋರೂಪಾಂ ಶಿವಪ್ರಿಯಾಂ ಶಾರದಾ ಶಾರದಾಂಬೋಜ ವದನಾ ವದನಾಂಬುಜೆ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್. ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ. ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಸಿಕ್ತೇ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಖತಾದಂ ತಪೋನಿಧಿಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ವ್ಯಾಸಶಂಕರ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಂ. ಅಜ್ಞಾನಾಂ ಜ್ಞಾನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರೀ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಿಕಾಚಾರ್ಯ ಶ್ರೀ ಶ್ರೀ ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ಶ್ರೀಚರಣದಕು ಶ್ರೀ ಶ್ರೀ ವಿಧುಶೇಖರ ಭಾರತೀ ಸ್ವಾಮರ ಪಾದಪದ್ಮಲಕು ಸಭಕ್ತಿಕಂಗಾ ಸಪ್ರಶ್ರೇಯಂಗಾ ನಮಸ್ಸುಮಾಂಜಲು ಸಮರ್ಪಿಸಿಕೊಂಡು 15ನೇ ರೋಜು ವ್ಯಾಸಪ್ರಣೀತಮೈನ ಸ್ಕಂದಪುರಾಣ ಅಂತರ್ಗತ ಕಾಶೀಖಂಡಂಲೋ 28ನೇ ಅಧ್ಯಾಯಂ ಗಂಗನಿ ಗುರಿಂಚಿ చెప్పుకోబోతూ ఉన్నాం. నిన్నటి రోజున గంగ యొక్క ఆవిర్భావము, గంగ యొక్క విశిష్టతను గురించి చాలా విపురంగా వివరించుకోవడం జరిగింది. జ్యేష్ఠమాసంలో ముఖ్యంగా దశహరా తిథి రోజు, అంటే జ్యేష్ఠశుద్ధ దశమి, హస్తానక్షత్రం, బుధవారం వస్తే అది మహాయోగం, మహాపర్వం. ఆ రోజు గంగానది భూమిపైకి వచ్చినటువంటి రోజు దశహరా పర్వం. దశాశ్వమేధ ఘాట్లో అక్కడ స్నానం చేసి అక్కడ అర్ఘ్యములు ఇచ్చి దశహరా స్తోత్రం చదివితే దాని యొక్క ఫలితం ఇంత అంతా కాదు, జన్మజన్మ సంచితమైనటువంటి పాపములన్నీ క్షయమవుతాయని ఈ రకంగా కాశీ గంగా మహాత్మ్యాన్ని అనేక విధాలుగా వివరించుకున్నాం. గంగ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వామనావతారంలో త్రివిక్రముడుగా విక్రమించిన సందర్భంలో పాదంతో ఆ బ్రహ్మాండ భాగమును కూల్చుతున్నప్పుడు ఆ కాలి గోరు బ్రహ్మాండమును భేదించుకొని పైకి వెళ్ళింది. అప్పుడు అక్కడ ఆ బ్రహ్మాండమునకు అవత బాహ్యంగా ఉండేటువంటి సాక్షాత్తు ఆ పరబ్రహ్మరసాయనమే ఈ బ్రహ్మాండ అంతర్గతంగా ప్రవహించింది అని నిన్న గంగ యొక్క ఆవిర్భావాన్ని గురించి చెప్పుకును. సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం, అందువల్ల గంగ చాలా గొప్పది. విష్ణుపాదముల నుండి ఆవిర్భవించింది కాబట్టి అందువల్ల గంగ గొప్పది. పరమేశ్వరుడు శిరస్సు పైన ధరించాడు కాబట్టి లేక నెత్తికెక్కించుకోవడం అంటే గొప్పవాళ్ళనైతే కదండి, ఆయనకి ఎంత ఇష్టమైతే ప్రియమైతే, అందువల్ల గంగ గొప్పది. గంగ పరమాత్మ అయినటువంటి పరమేశ్వరుని యొక్క జలరూపమైనటువంటి శక్తి, అందువల్ల సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమే. ఇన్ని విధాలుగా గంగ మూడు లోకములలో కూడా ప్రవహిస్తూ ముల్లోకములను పవిత్రం చేస్తూ ఉన్నటువంటిది గంగా నది. నదులన్నిటిలోనికి శ్రేష్టమైనటువంటిది గంగా నది. గంగ యొక్క గొప్పతనం అనితర సాధ్యమైనటువంటిది చెప్పడానికి వీళ్ళామి. త్రిలోక పావని, భక్తి ముక్తిప్రదాయని, స్వర్గప్రదాయని, సర్వ పాప వినాశిని, పాపము సర్వ పాపములను వినాశనం చేయడంలో గంగతో సమానమైన క్షేత్రం లేదు. గంగా దర్శనం, గంగా స్పర్శనం, గంగా స్నానం, గంగా పూజ, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలమును ఇస్తూ ఉంటాయి. గంగాజలంతో కాశీయందు కానీ మరి ఎక్కడైనా సరే ఆ శివలింగమును గనక అర్చించినట్లయితే ఆ పుణ్యం అనంతము, అక్షయము. ఈ రకంగా గంగ యొక్క మహాత్మ్యాన్ని గురించి నిన్న ఎంతగానో వివరించుకున్నాం. ఈరోజు కూడా గంగా మహాత్మ్యాన్ని గురించే చెప్పుకుంటూ ఉన్నాం. ఇవాళతో గంగా మహిమని గురించి పూర్తి చేసుకుంటున్నాం. గంగకు, గౌరీదేవికి, మహాలక్ష్మికి, శ్రీ మహావిష్ణువుకు, మహాదేవుడికి, శివుడికి భేదం లేదు. ఈ నలుగురిని ఒకే రూపం భిన్నంగా భావించేటువంటి వాళ్ళు మూఢబుద్ధులు అని కూడా వివరించుకున్నాం. మళ్ళీ పార్వతీదేవి అడుగుతున్నది, విష్ణువు కూడా అక్కడే ఉన్నాడు. అంటే పార్వతీదేవి అడుగుతుంటే తాను విష్ణువుకు చెప్పినటువంటిది చెబుతూ ఉన్నాడు. మణికర్ణికి ఆవిర్భావం అప్పుడు విష్ణుమూర్తికి ఏదైతే చెప్పాడో కాశీని గురించి ఆ విషయాలన్నీ పార్వతీదేవితో చెబుతూ ఉన్నాడు. కుమారస్వామి వింటూ ఉన్నాడు. ఆ కుమారస్వామి అగస్త్య మహర్షికి వివరిస్తూ ఉన్నారు. ఆమె ఒక ప్రశ్న వేసింది పార్వతీదేవి, మీరు ఇక్కడ నాకు కొద్ది సందేహం ఉన్నది, మీరేమో త్రికాలముల విషయములు మీకు తెలుసు, భూత భవిష్యత్ వర్తమానముల విషయములు, భగీరథుడు ఎప్పటివాడు, విష్ణువు ఎప్పుడు తపస్సు చేశాడు చక్ర పుష్కరిణి తటంలో, మరి భాగీరథుని గురించి మీరు చెబుతున్నారే విష్ణుమూర్తికి, ఆయన చెబుతున్నాడు విష్ణుమూర్తి, ఇది ఎలా సాధ్యమవుతుంది? మొట్టమొదట్లో తపస్సు చేశాడు ఆయన చాలా అందరికంటే ముందు, గంగ కంటే ముందు కదా చక్ర పుష్కరిణి వచ్చింది, మణికర్ణిక వచ్చింది, అప్పుడు ఆయన తపస్సు చేశాడు అక్కడ. తర్వాత ఎప్పుడో వచ్చింది ఈ భగీరథుడి వల్ల ఈ భాగీరథి. మరి భగీరథుని గురించి ఆ విష్ణువు చెప్పడం ఏంటి, మీరు వివరించడం ఏంటి, ఇది తర్వాత వచ్చింది కదా. అప్పటికి కూడా ఇంకా ఉమాదేవితో చెప్పినప్పుడు కూడా గంగ వచ్చి ఉండదు. అందువల్లనే ఏమిటి ఈ రకంగా మీరు చెబుతున్నారంటే, పురాణాలలో భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ చెబుతూ ఉంటాం, ఇప్పుడు జరిగేవి చెబుతాం, గతంలో జరిగినవి చెబుతాం, జరగబోయేవి చెబుతాం, ఇక్కడే ముందు వెనుకలు పురాణాలలో ఆలోచించకూడదు అని చెప్పి చెబుతున్నారన్నమాట. అది యదా అంటే ఆమె సందేహోత్ర నకర్తవ్యో విశాలాక్షి సదామలే శృతౌ స్మృతౌ పురాణేషు కాలత్రయముదీర్యతే. పురాణములలో, శృతులలో త్రికాలములకు సంబంధించిన విషయాలు చెప్పబడతాయి, అందువల్ల ఈ విషయంలో సందేహం ఉంది. ముందు ముందు కూడా ద్వాదశాదిత్యుల యొక్క విషయం వచ్చినప్పుడు ద్రౌపది వెళ్ళి అక్కడ సూర్యుడిని ఆరాధించింది, అందువల్ల ద్రౌపదాదిత్యుడైనాడు అని చెబుతాడు. అప్పటికి అసలు పాండవులు ద్వాపరయుగం వాళ్ళు. ఇది ఎప్పుడో జరిగినటువంటి కథ, ఆ ఉమాదేవికి ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి కథ. మరి అప్పుడు కూడా ఇదే ప్రశ్న వేస్తే అప్పుడు కూడా ఇదే సమాధానం చెబుతారు. పురాణాలలో ముందు వెనుక అన్నీ వస్తూ ఉంటాయి, ఇక్కడ మాత్రం ఉందే భూత భవిష్యత్ వర్తమానములు విచారణ చేయకూడదు, అప్పటికి జరగలేదు జరిగింది అని చెప్పి ఇదొక సిద్ధాంతం పురాణాలలో త్రికాలముల విషయములు వస్తూ ఉంటాయి. అప్పుడు స్వామి ఇంకా ఏం చెప్పారో పార్వతికి ఆ విషయాలన్నీ వివరించాలని అడిగితే చెబుతున్నారు కుమారస్వామి, విష్ణువుతో గంగని యొక్క మహిమని గురించి ఏం చెప్పారో చెప్పమంటే చెబుతున్నాడు అగస్త్యముని, ఈ పాపములను నశింపజేసే గంగామహాత్యం ఉన్నదే గురించి ఆయన ఏం చెబుతాడో చెబుతున్నాను వినవయ్యా. ఒక్కసారి గనక ఈ ముల్లోక వాహిని త్రిలోక వాహిని అయినటువంటి గంగలో పిండ ప్రదానం గనక చేసినట్లయితే ఆ నువ్వులు ఆ తిలలు ఆ జలములో తిలముల నువ్వుల ద్వారా గనక పితరులకు గనక వాళ్ళంతరూ తర్పణం చేస్తే వాళ్ళందరూ ఉద్ధరింపబడతారయ్యా అని చెప్పి చెబుతున్నాడు. పితృగణం గంగలో ఎప్పుడూ ఉంటూ ఉంటారండి, అందువల్ల అక్కడ ఉన్నదే ఆవాహనము విసర్జన అనేటువంటివి ఉండవు. గంగానదిలో పితృగణం ఎల్లప్పుడూ ఉంటారు, లేకపోతే మనం ఆవాహనం చేయాలి విసర్జన చేయాలి. ఇప్పుడు మనం ఏదో పటం పెట్టి పూజ చేస్తూ ఉంటాము, ఆ పటంలో ఉండడు అక్కడ భగవంతుడు, ఆ కారణంగా ఆవాహనం చేస్తాం, మళ్ళీ అంత అయిన తర్వాత విసర్జన చేస్తాం. గంగలో పితృదే గణములు ఎల్లప్పుడూ ఉంటుంటారు కాబట్టి అక్కడ ఆవాహన విసర్జన అనేటువంటివి ఉండవు అని చెప్పి చెబుతున్నారు. అప్పుడు ఈ రకంగా ఒక మంత్రం చదవాలి, కొన్ని శ్లోకాలు రాశారు. పితృవంశంలో తర్పణం విడిచేటప్పుడు ఈ రకంగా చదివి ఇవ్వాలి. పితృవంశంలో మా పితృవంశంలో ఎవరు మరణించారు, మా తల్లి తరఫున ఎవరు మరణించారు, గురువులేంటి, మామగారులేంటి, బంధువులేంటి, వాళ్ళ వంశంలో ఎవరు మరణించారు, ఇంకా ఇతర బాంధవులు, ఇంకానే పళ్ళు రాకముందే మరణించినటువంటి వాళ్ళు, ఇలా గర్భంలోనే మరణించినటువంటి వాళ్ళు, అగ్నికి ఆహుతైన వాళ్ళు, కరెంటుకు ఆహుతైనటువంటి వాళ్ళు, అంటే పిడుగులు పడి అక్కడ ఆ రోజుల్లో విద్యుత్తు దొంగల చోరుల వల్ల చంపబడినటువంటి వాళ్ళు, ఇంకా ఏదో పులులు వ్యాఘ్రాలు మొదలైనటువంటి వాటి చేత చంపబడినటువంటి వారు, ఇంకా పతితులైనటువంటి వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు, తనను అమ్ముకున్నటువంటి వాళ్ళు, రసవిక్రయం అంటే రసద్రవ్యాలు అమ్ముకునేటువంటి వాళ్ళు బ్రాహ్మణులై ఉండి రసవిక్రయం చేయకూడదు, ఇంకా ఇతరులకు పాపాలు చేసేటువంటి వాళ్ళు, రోగము గ్రస్తులైనటువంటి వాళ్ళు, ఏం చేస్తుంటారంటే నిప్పులు పెడుతూ ఉండేవాళ్ళు, అగ్ని తగలబెడుతూ ఉండేటువంటి వాళ్ళు, విషం తినిపించేవాళ్ళు, గోహత్యలు చేసినటువంటి వారు, ఇంకానే ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే నా పూర్వమునందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రకరకాల నరకాలలో ఉంటూ ఉంటారు, అశిపత్ర కుంభీపాకాది నరకాలలో ఉంటూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇంకా ఎవరైతే తమ యొక్క కర్మని అనుసరించి ఎక్కడెక్కడ అవతరిస్తూ ఉంటారో, ఏ జన్మల్లో ఉంటారో చెప్పలేము, పశుపక్షి ఆది జన్మల్లో కానీ నరకాలలో ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరైతే యమకింకరుల చేత బాధింపబడుతూ ఉంటారో యమలోకంలో, ఎవరైతే బంధువులు ఉన్నారో, బంధువులు లేని వారు ఉన్నారో, ఇంకా ఈ అన్ని రకాల వాళ్ళు కూడా, మా పేర్లు తెలియనటువంటి వాళ్ళు, పుత్రులు లేనటువంటి వాళ్ళు, అలాంటి తన వంశంలో ఉన్నటువంటి వాళ్ళు, విషం చేత మరణించిన వాళ్ళు, కొమ్ముల చేత పొడిస్తే చచ్చిన వాళ్ళు, కృతజ్ఞుల చేసిన మేలు మరిచేవాళ్ళు, గురువుల్ని హత్య చేసిన వాళ్ళు, మిత్రద్రోహం చేసిన వాళ్ళు, స్త్రీలని పిల్లల్ని చంపినటువంటి వాళ్ళు, నమ్మక ద్రోహులు, అసత్యం పలికేవాళ్ళు, హింస పలక చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, హింస హింసించడం అనేది ఎప్పుడూ మంచిది కాదండి. లోకోపకారం చేయమన్నారు కానీ లోకాపకారం, మన వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్య హింస బాగా పెరుగుతూ ఉంది ప్రపంచం అంతా కూడా. అసత్యం పలకడం, హింస చేయడం, పాపములు చేయడం, గుర్రాలు అమ్మడం, పరద్రవ్యములను హరించడం, అనాథలైనటువంటి వాళ్ళు, దీనులు, మనుష్య జన్మ పొందడానికి అసమర్థులైనటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడానే ఒక్కసారి గంగా తీరంతో గనక మనం గనక తర్పణాలు వదిలినట్లయితే ప్రయాంతి స్వర్గతిం తేపి స్వర్గిణో ముక్తిమాప్నీయు, వాళ్ళు స్వర్గానికి పొందుతారు. ఒకవేళ స్వర్గంలో ఉంటే మన పితృదేవతలు ముక్తిని పొందుతారు. ఇంకెక్కడన్నా నరకంలో కానీ ఇంకా ఇతరత్రా ఎక్కడైనా ఉంటే స్వర్గానికి పొందుతారు. ఈ మంత్రం చదువుకుంటూ అక్కడ పితృతర్పణం చేయాలి గంగలో అన్నారు. మీరు శ్రాద్ధం చేయండి, పిండ ప్రదానం చేయండి. వాడు శాస్త్రం తెలిసినవాడు, విధి విధానం తెలిసినవాడు. మనకు కోరికలు తీర్చేటువంటి ఎన్ని తీర్థములు ఉన్నాయో ముల్లోకములలో, అవన్నీ కూడా ఉత్తరవాహిని అయినటువంటి కాశీలో ఉత్తరవాహిని అయిన గంగను సేవిస్తూ ఉన్నాయి. అన్ని తీర్థములు వచ్చి గంగను సేవిస్తూ ఉంటాయి. కాశీలో గంగా అనేది మరీ విశిష్టం. కారణం అక్కడ విశ్వనాథుడు ఉన్నాడు, ఆ కాశీ పరబ్రహ్మస్వరూపం. ఆ కారణంగా అక్కడ ఈ గంగకు ఇంకా విశిష్టత, ఉత్తరవాహిని అయినటువంటి గంగకు. ఈ గంగా నది సహజంగా అంతటా పవిత్రమైంది, బ్రహ్మహత్యాది పాపములను కూడా హరించేది. కాశ్యాం విశేషతో విష్ణు ఎత్ర చోత్తరవాహిని, కాశీలో ఉత్తరవాహిని, అందువల్ల ఇంకా విశేషంగా ఫలప్రదాయమైనటువంటి. దేవతలు ఋషులు పితృదేవతలు అంటూ ఉంటారటండి, అపిదృగోచరా నశ్చాత్ కాశ్యాం ఉత్తరవాహిని. ఆ కాశీ మాకు దృగ్గోచరం కావాలి, కనిపిస్తూ ఉండాలి. ఎక్కడైతే అమృత సంతృప్తా, ఆ అమృతం చేత అందరూ కూడా సంతృప్తి చెందుతారా, గంగా జలం చేత. ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయములన్నీ కూడా పోతూ ఉంటాయి ఆ గంగలో స్నానం చేయటం వల్ల, స్పర్శ వల్ల, స్నానం వల్ల, దర్శనం వల్ల. అందువల్లనే అటువంటి ఆ గంగా దర్శనం మాకు ఎప్పుడు కూడా విశ్వనాథుని యొక్క అనుగ్రహం వల్ల కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారండి. గంగైవ కేవల ముక్తి నిర్ణీత పరితో హరే, శివుడు విష్ణుమూర్తితో చెబుతున్నాడు, ముక్తి కొరకు గంగయే నిర్ణింపబడింది అయ్యా. గంగ ఒక్కటే ఈ బ్రహ్మాండంలో ముక్తి కొరకు నిర్మాణం చేయబడిందయ్యా, నిర్ణయం నిశ్చితమైందయ్యా. అవిముక్తే విశేషేణ మమ అధిష్టాన గౌరవాత్. గంగ ఎక్కడున్నా ముక్తిప్రదాయనే, కానీ కాశీలో నేనున్నా కదా అవిముక్తం, నేను విడిచిపెట్టకుండా ఇక్కడ ఉంటూ ఉంటా కదా. నా అధిష్టానం కాశీ యొక్క అధిష్టానం పరమేశ్వరుడు విశ్వనాథుడు, అధిష్ఠించి ఉన్నాను కదా. నేను ఉండటం వల్ల ఇక్కడ ఈ కాశీలో ఉండే ఉత్తరవాహిని గంగ ఇంకా విశేష. కలియుగం చాలా ఘోరమైనదయ్యా, అందుకే గంగ యొక్క భక్తి రహస్యంగా ఉంచవలసి వస్తున్నది. నవిందంతి జనా గంగాం ముక్తి మార్గే కదాయికాం, ముక్తి మార్గమును ఇచ్చేటువంటి అనుగ్రహించేటువంటి గంగా ప్రభావాన్ని ఈ కలియుగంలో తెలుసుకోలేరయ్యా. అనేక జన్మలలో వేలాది లక్షలాది జన్మల్లో తిరుగుతూ ఉంటారు, జనన మరణ రూప చక్రంలో తిరుగుతూ రకరకాల యోనుల్లో ఆవిర్భవిస్తూ ఉంటూ ఉంటారయ్యా. జాహ్నవి గంగానదిని సేవించకుండా వాళ్ళు తరించడం అనేటువంటిది ఈ నానా యోని సంభవులైనటువంటి వాళ్లకు ఎలా సాధ్యం అవుతుందయ్యా గంగని సేవించకుండా. మానవులు అల్పబుద్ధులు, మనస్సా చంచలమైనది, ఇలాంటి వాళ్లకు గంగ ఈవ పరమం విష్ణు భేషజం భవరోగిన. ఈ సంసార రోగంలో కూడినటువంటి వీళ్లకు గంగయే ఈ సంసార రోగమును కుదిరించేటువంటి ఔషధము. నాయన ఖండస్ఫుటిత సంస్కారం గంగాతీరే కరువుతీయ, గంగాతీరం. గంగాతీరం అంటే ఏమని చెప్పారంటే 100 ధనుస్సుల వరకటండి. గంగా నదికి ధనుస్సులు ఉన్నాయి కదా, ధనుస్సు 100 ధనుస్సుల వరకు గంగాతీరం అనిపించుకోడు. ఎంతవరకు అని అంటే, అందువల్ల గంగాతీరంలో ఏదైనా దేవాలయం కానీ ఏదైనా శిథిలమైందనుకోండి, మమ అక్కడ కనుక దాన్ని బాగు చేయించినట్లయితే, మమలోకే చిరం కాలం తస్య అక్షయ సుఖం, మరే శివలోకంలో అక్షయ సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. తన కొరకు కానీ తన ఇతరుల కొరకు కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళాలనుకొని అనుకుంటాడు, కాశీకి వెళ్ళాలనుకుంటాడు కానీ వెళ్ళడు మోహం వల్ల, అజ్ఞానం వల్ల. సపతే పితృభిస్సహ, వాడు పితృదేవతలతో సహా పడిపోతాడు వెళ్ళాలనుకొని కానీ కాశీకి వెళ్ళకపోతే. సర్వాణి ఏషాం గాంగేయై తోయై కృత్యాని దేహినాం, స్నానం గంగాజలంతో చేయండి, పానము గంగాజలంతో చేయండి, పూజలు గంగా స్నానంతో చేయండి, అర్ఘ్యములు గంగాజల, సర్వకార్యములు మీరు గంగాజలంతో ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రం భూమి ఎందున్నటువంటి మనుష్యులు కారయ్యా, వాళ్ళంతా దేవతలేను అన్నాడు. కనీసం చరమే వయోభాగే స్వ సింధుం యో నిషేవదే, చర్మ వయస్సులోనైనా మనం చర్మాంకంలో చివరికి వచ్చినప్పుడైనా గంగానదిని సేవిస్తే కృత్వాపి ఏనాంశి బహుశః ఎన్ని పాపాలు చేసినా సరే సోపి ఆయాత్ శుభాంగతి అతడు కూడా శుభగతిని పొందుతాడయ్యా. వార్ధక్యంలో చివరి రోజులైనా గంగా తీరంలో నివసించండి అయ్యా, కాశీకి వెళ్ళి. యావదస్థి మనుష్యాణం గంగా తోయేషు తిష్టతి, మన యొక్క అస్థులు గంగా తోయల్లో ఎంతకాలం ఉంటాయో అంతకాలమే మనం స్వర్గలోకంలో ఉంటాం. గంగానదిలో అస్థిని మధ్యన అంత శ్రేష్టమైంది. దేవదేవ జగన్నాథ జగదాం హితకృత్ ప్రభు, కీక సంచేత్ పతే దైవా దుర్వృత్త. ఓ దుర్మార్గుడు, దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి వాడు, వాడి కనుక అస్థికలు గంగానదిలో పడితే వాడి స్థితి ఏమిటి, ఏమవుతుందో చెప్పు అన్నాడు. బహుపాపాలు చేశాడు, వాడి ఎముకలు గంగానదిలో కాశీలో నిమజ్జనం చేశారు, వాడింటి వాడి పరిస్థితి ఏంటి, వాడి గతి ఏమిటి అని అడిగితే, దీని గురించి జరిగిన ఒక కథ చెబుతాను వినవయ్యా అని మహేశ్వరుడు చెబుతున్నాడండి. అత్రార్థే కథయిష్యామి పురావృత్త మధోక్షజ శృణుష్వ ఏకమనా విష్ణు వాహీకస్య ద్విజన్మన. నువ్వు ఏకచిత్తంతో ఏకాగ్రంతో శ్రద్ధగా వినవయ్యా, వాహీకుడు అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడయ్యా. వాడు పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు, కళింగ దేశంలో జన్మించాడు, లవణ వ్యాపారం చేసేవాడు అండి, ఉప్పు వ్యాపారం బ్రాహ్మణుడై ఉండి చేయకూడదు. సంధ్య లేదు, స్నానం లేదు, వేదాక్షరములు వేదాధ్యావసం లేదు, పేరుకు మాత్రమే యజ్ఞోపవీతం ధరించాడు. సరిగ్గా తర్వాతనే చేసుకున్నదే ఒక నేత కార్మికుడి యొక్క భార్య, అందులో విధవరాలు, శూద్రశ్రీని వివాహమాడాడు. దుర్భిక్ష పీడితో నాథ వృషలి, ఆయనకు శూద్ర స్త్రీ యొక్క భర్త ఇతడు. అంత జీవితం అంతా భ్రష్టం చేసుకున్నాడు బ్రాహ్మణుడయ్యి ఉండి కూడా. బాగా దుర్భిక్షం సంభవించింది తనున్న ప్రాంతంలో, కళింగ దేశంలో. అందువల్లనే దేశాంతరములు తిరుగుతూ ఉన్నాడు అతడు. మరి పొట్ట నింపుకోవటం కొరకు అలా వెళుతూ ఉండగా దండకారణ్యంలోనికి వెళ్ళేటప్పటికీ ఆకలితో బాధపడుతూ ఉన్నాడు. ఎవరు సహాయం లేరు అక్కడికి. ఒక నరమాంసం అంటే ఇష్టపడేటువంటి వ్యాఘ్రం అతన్ని కాస్త చంపేసింది దండకారణ్యంలో. ఈ వాహీకుణ్ణి చంపేసేసింది. అందులో చంపి అది కాస్త మాంసం తిని అక్కడ పడేసి వెళ్ళిపోయింది. తస్య వామపాదం గృద్ధో గృహీత్వా ఉదపదత్త మాంసాసిన అన్యగృధ్రేణ తస్య యుద్ధమభూద్దివి. ఒక గద్ద ఆ మాంస తన దాని ఆ వాహీకుని యొక్క ఎడమ పాదాన్ని తీసుకుని వెళ్ళిపోయింది ఆకాశంలోనికి. మళ్ళీ మాంసం అంటే ఇష్టపడే ఇంకో గద్ద వచ్చింది. దీని నోట్లోనేమో వాడి యొక్క పాదం ఉన్నది ఒక గద్ద నోటిలో. ఆ మాంసం కొరకు ఈ రెండు గద్దలు పోట్లాడుకున్నాయి. కిందేమో గంగానది ఉన్నది, పైన ఈ రెండు యుద్ధం చేసుకున్నాయి. గృధ్రయో రామిషం గృద్ధో పరస్పర జయేషిణు, ఇద్దరు జయాభిలాషతో కొట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ పాదము యొక్క శీలమండ అంటామే చీలమండ, అది కాస్త జారి నోట్లో నుంచి గంగలో పడిందండి. తస్య వాహీక ప్రియస్య వ్యాఘ్ర వ్యాపాదితస్య చ పెద్ద పులి చేతిలో చచ్చాడు. చేసిందంతా తప్పుడు పనులు, చచ్చింది కూడానే వ్యాఘ్రం చేతిలో చచ్చాడు. ఇంకా వాడికి అసలు దుర్గతి వచ్చే అవకాశమే లేదు. అలాంటి వాడికి దైవయోగం అదృష్టం. మరి పూర్వజన్మలో వాడు ఏం చేసుకున్నాడో ఏమో కానీ మధ్య గంగా మధ్యలో పడిపోయినాయి ఆ ఎముకలు. ఎదైవ హతవాన్ ద్వీపీ తమ్ వాహిక మర. ఆ వాహికుణ్ణి ఎప్పుడైతే పెద్ద పులి చంపేసిందో వెంటనే వాడిని యమలోకానికి వెళ్ళాడు. చిత్రగుప్తుణ్ణి అడిగాడు యమధర్మరాజు, ఇక వాడు చేసిన పాపాలు ఇక్కడ ఒక 20 శ్లోకాలలో వర్ణించాడు. అన్ని పాపాలు చేశాడు, చెయ్యని పాపాలు లేవండి. వాడిని బాగా పాశాలతో కొరడాలతో బాగా కొట్టడం ప్రారంభించారు. నెత్తురు కట్టిస్తూ ఉన్నారు, అలా తీసుకొని వెళ్ళారు. ధర్మరాజు చిత్రగుప్తుణ్ణి అడిగాడు, వీడు ఏమన్నా చేసిన పనులన్నీ చెప్పవయ్యా నాకు అని చెప్పి, నీకు అన్ని విషయాలు తెలుసు కదా అని చిత్రగుప్తుణ్ణి అడిగితే, వీడ నాన్న ఒక అజ్ఞాని, వీడికి అసలు గర్భాధాని ఎందుకు చెబుతున్నానంటే కొన్ని మాత్రం చెబుతున్నా. ఈ సంస్కారాలు చాలా ముఖ్యమైనటువంటి, షోడశ సంస్కారాలు చేయించాలి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. ఆ సంస్కారములు చేయించినందువల్ల ఆ ప్రయోజనాలను మనం కోల్పోతూ ఉన్నామన్నమాట. గర్భాధానది ముందు ఆ సంస్కారం చేయించాలి. వీడి నాన్న అది చేయించలేదు, పోతే జాతకర్మ చేయించాలి. తండ్రికి ఏమీ తెలియదు కాబట్టి జాతకర్మ చేయించలేదు. అది అట్లా చేసినట్లయితేట ఆ గర్భ సంబంధమైనటువంటి పుణ్యం పోతుందిట. ఆయుర్దాయం కూడానే అది కారణం అవుతూ ఉంటుంది. ఆ రకంగా గనక జాతకర్మ చేసినట్లయితే 11వ రోజున పేరు పెట్టాలి విధిపూర్వకంగా. అది కూడానే అన్ని రకాల చాలా పవిత్రం చేస్తూ ఉంటుందిట. ఆ నామకరణము చేయలేదు. నాకరసీత నిగమం చేస్తే 4వ మాసంలో గృహ నిష్క్రమణం చేయించాలి. ఆ మందబుద్ధి ఆ తండ్రి అది చేయించలేదు. దానివల్ల విదేశమునకు వెళ్లకుండా ఏమైనా దోషాలుంటే అవన్నీ పోతూ ఉంటాయి. తర్వాత 6వ నెలలో అన్నప్రాసనం చేయించాలి విధిపూర్వకంగా. అట్లా కనుక చేయిస్తే వాడి జన్మలో బాగా మృష్టాన్నాన్ని భుజించే అవకాశం ఉంటుంది. ఆ పని చేయించలేదు. చూడాకరణం చేయించాలి సంవత్సరం అయినప్పుడు. ఆ జుట్టు ఖండించడం అది వాళ్ళ కులాచారం ప్రకారం. ఇందువల్ల దానివల్ల అది చేయించలేదు ఇతనికి. పోనీ చెవులు గుట్టించాలి ముఖ్యంగా. అవి తండ్రి చేయించలేదు. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ చెవులు కూడానే చక్కటి మంచి విషయాలు వింటూ ఉంటాయి. సుశ్రుతి అవుతాయి. సువర్ణములు చెవులకు బంగారపు ఇవి పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా దానివల్ల కలుగుతూ ఉంటాయి. ఆ రకంగా వాళ్ళు చక్కగా శృతిని ధర్మాలను తెలుసుకునే అవకాశం కలుగుతుంది ఆ రకంగా చేసినట్లయితే. మౌంజీ బంధనం చేయాలి అష్టమ మాసం అయిన తర్వాత. అది చేయలేదు. బ్రహ్మచర్య అభివృద్ధి కొరకు యజ్ఞోపవీతము లేదు. మౌంజీ మోక్షణం చేస్తూ ఉంటారు తర్వాత. అది చేయలేదు. తర్వాతనే గృహస్థు కావడం కొరకు చేసేటువంటి కర్మ ఉంటుంది. అది చేయలేదు. ఈ రకంగానే ఇతర పరదారిని అందులో విధవ స్త్రీని శూద్ర స్త్రీని భారీగా పొందాడు. అనేక రకములైనటువంటి ఇతరుల యొక్క డబ్బును హరిస్తూ ఉండేవాడు. 5వ సంవత్సరం నుంచే వీడికి బుద్ధులన్నీ బయలుదేరినాయి. బహు దురాచారుడు, జూదం ఆడేవాడు. ఇట్లా రకరకాలుగానే అనేకమైనటువంటి పాపములు వీడు చేస్తూ వచ్చాడండి. లవణ వ్యాపారం చేసుకుంటూ ఈ రకంగా చేస్తూ వచ్చాడు. తలకాయట కొట్టుకుండేవాట. అది చాలా తప్పుటండి. యదర్చతే సదా సద్భిహి ఉత్తమాం గమనే కథ ఆస్ఫాలితం శిరోని అనేన అసకృత్యాపి దురాత్మన. ఒక్కసారి కాదుట, ఎన్నిసార్లు కొట్టుకున్నాడుట, ఎన్నిసార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు చేశాడు. ఇంకా చెప్పడానికి ఇలా ఎన్నో ఇతడు చేశాడు. కాబట్టి అన్ని నరకాలలో ఒక్కొక్క నరకంలో కల్పం ఉండాలి ఇతడు అని చెప్పి చిత్రగుప్తుడు చెప్పాడు. ధర్మరాజు గారి ఈ మాటలన్నీ విని వెంటనే భయపెట్టేసి ఆ దుర్మార్గుణ్ణి యమదూతల్ని ఆజ్ఞాపించాడు. ఊరికే కనుబొమ్మ భ్రూ సంజ్ఞతో కనుబొమ్మలు కదిలించి వీడిని వెంటనే బంధించి నరకాలనికి తీసుకుని వెళ్ళి పడేయండి అన్నాడు. సరే, ఇంతలో ఏమైంది, యాతనాస్వతు ఈ వాహికుణ్ణి తీసుకుని వెళ్ళి నరకముల్లో పడేయమన్నాడు. అక్కడ నరకానికి వెళ్ళాడు. నరకయాతనలు అప్పుడే ప్రారంభమైనాయి. ఈ లోపల ఉన్నదే మరి ఆ కాలంలో చేసిన సమయం ఆ పుణ్యం ఏమిటో కానీ మరి ఆ నిర్మలమైన గంగానది జలంలో అస్థికలు పడ్డాయి, వాడి ఎముకలు పడ్డాయి, వాడేమో నరకంలో అనుభవిస్తూ ఉన్నాడు. పతితంతద్ధి కృద్రాశ్చాత్ వాహీకస్య ద్విజన్మన. ఈ బ్రాహ్మడు ఉన్నాడే దుర్మార్గుడైన ఈ బ్రాహ్మడు, వాడి యొక్క అస్థికలు ఆ గద్ద యొక్క నోటి నుండి పడ్డాయి. ఓ విష్ణు, విమానం తత్కాలమాపన్నం స్వరము సురసద్మత. దేవలోకంలో నుంచి స్వర్గలోకంలో నుంచి విమానం వచ్చిందండి. ఈ నరకంలో ఉన్నవాడిని కాస్త విమానంలోకి ఎక్కించుకొని స్వర్గానికి వెళ్ళారు. అందువల్ల గంగానదిలో అస్థి నిమజ్జనం చేస్తే ఎలాంటి మరి ఫలితం వస్తుందో చూసుకోండి. కొంతమంది కాశీలో చేయొచ్చా చేయకూడదా, ప్రయాగలో చేయొచ్చా, ప్రయాగలోనూ చేయాలి, ఇక్కడ చేయాలి, రెండు ఇన్ని చోట్ల కాకుండా ఏదో ఒక చోట చేయండి. ముందు మాత్రం మనకు దగ్గర ఉన్న నదిలో ఫస్ట్ చేయాలి. ఆ తర్వాత వెళ్ళి మిగిలిన చోట ఎక్కడైనా ఒక చోట చేయండి. ఎక్కడ చేసినా మనకు ఒకటే. అదిగాక గంగా యమునా సరస్వతి కూడా గంగతో పాటు కాశీకి వచ్చింది. అందువల్ల మీరు గంగలో యమునా సరస్వతులు కూడా ఉన్నాయి. దశాశ్వమేధ ఘాట్ పక్కన ఉన్న ఘాట్ పేరు ప్రయాగ ఘాట్. అక్కడ మాఘమాసంలో అక్కడ చేస్తే ప్రయాగలో స్నానం చేసినట్లే ప్రయాగకి వెళ్ళవలసిన పనుల. అక్కడ 3 నదులు ఉన్నాయి. పంచనదం అని చెప్పి ఒకటి బిందుమాధవుడి దగ్గర ఉంది. అక్కడ ఉన్న నదుల్లో దూతపాపా నది, కిరణా నది, ధర్మనదం. అందులో దూతపాప, కిరణ కలిసినాయి. గంగా, యమున, సరస్వతి, ధర్మనదం కాకుండా 5 నదులు వచ్చి అక్కడ కలిసినాయి. అందువల్ల అది పంచనదం అయింది. అందువల్ల పంచనదం దాకా కూడా గంగా, యమున, సరస్వతులు ఉన్నాయి. అక్కడ గంగలో చేస్తే త్రివేణి సంగమే ఎక్కడ పట్టినా కాశీలో ఉన్నటువంటిది. తర్వాత ఆ యమునను సరస్వతి ఏమో సముద్రంలోనికి వెళ్ళిపోయినాయి. గంగా ఒక్క అంశతో సముద్రానికి వెళ్ళి ఇంకా ఎక్కువగా అధిక అంశతో కాశీలో ఉండిపోయిందని, కాశీ కేదార మహత్యం మొదలైనటువంటి వాటిల్లో ఉన్నది ఈ విషయాలన్నీ కూడా. ఘంటావలంబితం దివ్యం, సరే విమానం వచ్చింది స్వర్గానికి వెళ్ళిపోయినాడు. కుమారస్వామి చెబుతున్నాడు, వస్తుశక్తి విచారోపి అయం అద్భుత కోపి కుంభజ. చూడండి మరి ఆ వస్తుశక్తి ఎలాంటిదో, ఆ గంగ యొక్క ప్రభావం ఎలాంటిదో చూడు, ఎంత ఆశ్చర్యకరమైందో చూడవయ్య అవగస్త్య మహర్షి. ద్రవరూపేణ కాప్యేష శక్తి సదాశివీపర. ఈ గంగానది ద్రవరూపంలో ఉన్న ఆ విశ్వనాథుడి యొక్క శక్తే ఇది, విశ్వనాథుడి కంటే భిన్నమైనటువంటి ఆమె కాదు ఇది. కరుణామృతంతో దయా అమృతంతో నిండినటువంటి ఆ దేవదేవుడు ఉన్నాడే మనందరినీ ఉద్ధరించడం కొరకు, ఈ జగత్తుని ఉద్ధరించడం కొరకు ఈ గంగని ప్రవర్తింపజేశాడయ్యా. అన్యాసరితో లోకే, చాలా నదులు జలముతో నిండినవి, వేలాది నదులు ఉన్నాయి ఈ భూమండలంలో. తథైవ నాను మంతవ్య సద్భి త్రిపదగామిని, ముల్లోక సంచారి అయినటువంటి గంగానదిని మాత్రం ఇతర నదుల్లాగా ఎట్టి పరిస్థితుల్లో పొరపాటున కూడా భావించరాదు అన్నాడు. పరమేశ్వరుడున్నాడే గంగాధరుడైనటువంటి వాడు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆ అక్షరాలు ఆ భావాలను ఆ దయాసముద్రుడైనటువంటి శివుడు అండి పిండి ఆ రసంతో ఈ గంగని ప్రవహింపజేశాడటండి. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆ భావములు ఏదైతే ఉందో, ఉపనిషత్తుల్లో ఉంది బ్రహ్మానంద రసమే, బ్రహ్మజ్ఞానమే, ఆ బ్రహ్మజ్ఞానాన్నంతా పిండి గంగానదిగా తయారు చేసేటండి. శృత్యక్షరాణి నిశ్చోళ్య కారుణ్యాత్ శంభునామునే నిర్మిత తద్రవైరేష గంగా గంగాధరేణవై. అందువల్ల యోగములు, యోగము అంటే మనం చెప్పుకున్నాం బ్రహ్మ ఆత్మ వీటి యొక్క ఐక్యం, తత్ప్రతిపాదికమైనటువంటి ఉపనిషత్తులు వీటని లేదా వేదములు వాటితో అన్నమాట వాటిని పిండి తయారు చేశాడు అని చెప్పి చెబుతున్నాడు. వాటి సారమాకృష్య శంకర కృపయా సర్వజంతూనాం చకార సరితాం వరం. అందువల్ల బ్రహ్మజ్ఞాన రసం, బ్రహ్మరసాయనం గంగానది. అకళ నిధయో రాత్రియో విపుణ్యాశ్చ పాదపాహ యథా తథైవతే దేశ. గంగ ఎక్కడైతే ఉండదో, చంద్రుడు లేని రాత్రులు ఎలాగో ఆ ప్రాంతం అలాంటిది, పుష్పములు లేని చెట్లు ఎలాగో అలాగే ఆ దేశములన్నీ కూడా అలాగే ఊపుతూ ఉంటాయి. గంగ ఉంటేనే ఆ దేశానికి సార్థకత అన్నమాట. అవినీతి పనుల దగ్గర సంపద ఎందుకు వ్యర్థం అన్నమాట, సరిగా సద్వినియోగం చేయబడు. దక్షిణ లేని యజ్ఞములు వ్యర్థం, అలాగే గంగ లేని ప్రాంతం కూడా వ్యర్థం. గంగ లేనటువంటిది, గంగా జలం లేనటువంటి దిక్కులన్నీ కూడా వ్యర్థమే. ఆకాశంలో సూర్యుడు లేకపోతే ఆ పగలు ఏమి ప్రకాశిస్తుంది, అలాగే రాత్రిపూట దీపం లేకపోతే ఇల్లు ఏమి ప్రకాశిస్తుంది, బ్రాహ్మణులు అయ్యండి వేదము అభ్యసించకపోతే ఆ బ్రాహ్మణుడు ఏం ప్రకాశిస్తాడు, గంగాహీనులైన వాడు లేనటువంటి ప్రదేశాలు కూడా అంతేను అన్నాడు. నువ్వు చంద్రాయణ వ్రతాలు 1000 చేయండి దేహశోధనం కొరకు, గంగాజలమును తాకితే చాలు, కొంచెం తాగితే చాలు, అంతకంటే ఎక్కువ ఫలితం వస్తుంది, దేహశుద్ధి అవుతుంది. పాదేనైకేన ఎస్తిష్టే సహస్రం, 1000 సంవత్సరాలండి ఒకే పాదం మీద నిలబడి తపస్సు చేయించినటువంటి వాడికంటే అండి అబ్ధం గంగాంబుజో వస్తూ గంగాజలాన్ని ఒక్క సంవత్సరం తాగితే చాలు, వాడికంటే వీడు గొప్పవాడవుతూ ఉంటాడు. అవ కాళ్ళు పైకి పెట్టి శిరస్సు క్రిందకు వరాలాడదీస్తూ 100 సంవత్సరాలు తపస్సు చేసిన వాడికంటే ఈ గంగా యొక్క ఇసుక తిన్నెల్లో దొర్లినటువంటి వాడున్నాడే వాడు గొప్పవాడండి, అక్కడ విహరించిన వాడు గొప్పవాడండి. పాపముల చేత తాపముల చేత తప్తులైన ఈ ప్రాణులకు ఉన్నదే పాపతాపహర యద్వతు. పాపములను తాపములను హరింపజేసేది గంగా, నాణ్యత్ తథా కలవు, కలియుగంలో గంగ కంటే వేరే దిక్కు లేదేపో మనన్నాడు. తార్క్ష్య వీక్షణ మాత్రేన గరుత్మంతుడు చూస్తే చాలు పాములన్నీ విషహీనములైపోతాయి, అలాగే భాగీరథిని చూస్తే చాలు మన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. గంగా స్నానం చేసేటప్పుడు, అందుకే కాశీవాసులు తెలిసినటువంటి వాళ్ళు గంగ యొక్క మట్టిని శిరస్సును పెట్టుకొని శరీరం అంతా పూసుకొని చేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని ఘాట్లలో మట్టి అక్కడ తీసి కొంతమంది పుణ్యాత్ములే అందరికీ ఉపయోగించేటట్లు పెడుతూ ఉంటారు. ఆ మట్టిని శిరస్సును పెట్టుకోవాలి. గంగాస్తటోద్భవాం మృత్సునాం యో మౌళౌ విభూయా నరః గంగా తటమున ఉన్న మట్టిని శిరస్సు పైన ఎవడు పెట్టుకుంటాడో. బిభర్తి సో అర్కబింబం వై తమో నాశాయ నిశ్చితం. అది సూర్యబింబంట. ఈ అజ్ఞానం అనేటువంటి శిరస్సులో పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొడుతుంది. ఆ మృతికి శిరస్సును పెట్టుకొని స్నానం చేయాలి. గంగలో స్నానం చేసేటప్పుడు గంగా తీరమునందు ఉందా అన్నాడు. గంగలోదే అవసరంలా, గంగలో ఎక్కువగా ఇసుక ఉంటుంది, ఎక్కడో ఎప్పుడో దొరుకుతుంది మట్టి కష్టం. వ్యసనైరభిభూతస్య ధనహీనస్య చ పాపిన. అనేక వ్యసనాలు ఉన్నాయి, డబ్బు లేదు, పాపాత్ముడు, వాడికి గంగ తప్ప ఇంకా గతి లేదు. పొమ్మనోనాయ శృతాభిలాషిత దృష్ట విన్నా చాలు కాశీని గురించి, కాశీకి వెళ్ళాలని కోరిక ఉన్నా చాలు, చూచినా చాలు, తాకినా చాలు, తాగినా సరే, స్నానం చేసినా సరే, మన యొక్క ఉభయ వంశాలు కూడా గంగను తరింపజేస్తూ ఉంటుంది. మాతృ పితృ వంశాలు రెండింటినీ తరింపజేస్తూ కీర్తన దర్శన కాశీని గురించి, గంగని గురించి కీర్తనం చేసినా, దర్శనం చేసినా, స్పర్శం చేసినా, ఆ జలాన్ని తాగినా, స్నానం చేసినా, పది రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అని చెప్పి చెబుతున్నాడు. పాపములను పది రెట్లు పోగొడుతుంది, పుణ్యమును కూడా వృద్ధి చేస్తూ ఉంటుంది. నసుతై నచ వావిత్తై నాణ్యేనాపి సుకర్మణ. మన కొడుకుల వల్ల, ధనముల వల్ల, ఇంకా ఇతర పనుల వల్ల కూడా మనకు రానటువంటి ఫలితం ఉందే, తత్ఫలం ప్రాప్యతే మర్చో గంగా. మా గంగను చేరుకుంటే అలాంటి ఫలితం మనకు వస్తూ ఉంటుందయ్యా. ఎవరైతే గంగానదికి దగ్గరికి వెళ్ళరో వాళ్ళు పుట్టుగురుడి వాళ్ళు, వాళ్ళు కుంటి వాళ్ళు. జీవించినప్పటికీ జీవచ్ఛవాలు వాళ్ళంతా మరణించిన వాళ్ళు కనుక సమర్థులై ఉండి గంగాలో స్నానం చేయకపోతే, శక్తి లేని వాళ్ళని చేసేదే ఉందనుకోండి, 900 ఏళ్ళు వచ్చి శక్తి లేదు, రోగాలు, వాళ్ళని గురించి ఒకటల వాళ్ళని ఇక్కడే ఉండి గంగా 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 గంగేతయో బ్రియా గంగా 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 అనుకుంటే చాలు. మన వాళ్ళు పూర్వమే ఈ గంగాస్మరణం చేయటం కొరకు పాత్రలకు కూడా కాస్త ఆ పేరు పెట్టారుండే, గంగాళము అని. గంగా గంగా అంటాడు కదా గంగాళం అంటూ ఉంటే, ఇప్పుడు ఆ గంగాళాలు పోయి బకెట్లు వచ్చినాయి. ఈ బకెట్లు మన స్మరిస్తే వస్తుంది. అందువల్ల ఆ గంగా గంగాని నామం స్మరించినా చాలు మనకు వస్తూ ఉంటుందన్నమాట. శృతిం నిశామయ హరే గంగా మహాత్మ్య భాషిణి వినిశ్చితార్థాయాం శ్రుత్వా శ్రీయేత్ గంగాం నరోత్తమ. అందువల్ల గంగా మహాత్మ్యాన్ని శృతి చెబుతూ ఉన్నదయ్యా. మీరంతా నిశ్చయించి చెబుతున్నది ఆ విషయాలన్నీ తెలుసుకొని మీరంతా కూడా గంగను ఆశ్రయించండి. ఆశ్రయించిన వాడే నరోత్తముడు అవుతాడు. ఈ 5 నదులు కూడానండి ఈ గంగలోని ఆశ్రయించి ఉన్నాయిట. ఇవి పంచనదములు అని చెప్పి పేరు. కాశీలో కాక విడిగా ఉన్నాయి పంచనదం. ఇరావతి, మధువతి, పయస్విని, అమృతరూప, ఊర్జస్వతి అనే త్రిదివ ఈ 3 పంచనదులు ఈ స్వర్గము నుండి ప్రవహించిన ఈ గంగానదిని ఆశ్రయించి ఉన్నాయిటండి. ఆ రకంగా ఆశ్రయించి ఈ 3 లోకములలోనూ ఇవి ప్రవహిస్తూ ఉన్నాయి అన్నాడు. ఇది ఋషుల చేతను స్తుతింపబడినటువంటిది, విష్ణు పాదముల నుండి ఆవిర్భవించినటువంటిది, చాలా ప్రాచీనమైనటువంటిది, పవిత్రమైన జలముతో నిండినటువంటిది. సర్వాత్మన జాహ్నవీవ్యం, సర్వాత్మన అన్నమాట, ఏదో అరకొర మనస్సుతో కాదండి, పూర్తిగా అన్నమాట భక్తిభావంతో, అపరాభక్తితో సర్వము సమర్పించుకొని, ఇంకా నాకు గంగ కంటే వేరే దిక్కు లేదనే భావంతో గంగని ఎవరైతే ప్రపన్నులవుతారో వాళ్ళు బ్రహ్మణ సదనం సంప్రయాతి అంటే సత్యలోకానికి వెళ్తారు, బ్రహ్మత్వాన్ని పొందుతారు ఎలాగైనా చెప్పుకోవచ్చు. లోకానిమాన్ నయతి యా జానతి జనతి జననీవ పుత్రాన్ స్వర్గం సదా స్వర్గగుణోపన్న. ఇదిట తల్లిలాగా ఈ లోకము నుండి స్వర్గానికి తీసుకొని వెళుతూ ఉంటుందిట ఈ గంగా అన్నది. స్నానమిష్టం బ్రాహ్మమభీప్సమానై గంగా సర్వ సదైవ ఆత్మవశైకరు ఉపా. మనం చక్కగా ఇష్టపూర్వకంగా అక్కడ స్నానం చేసినట్లయితే, ఎవరైతే తమకు ఇష్టమైనటువంటి బ్రహ్మపదమును కోరి ఎవరైనా జితేంద్రియులైనటువంటి గంగను కనుక సేవించినట్లయితే నిజంగా వాడు ఎంత యోగ్యుడో చెప్పవలసినటువంటి పని లేదు అని చెప్పి చెబుతున్నాడు. ఎవరైతే తన ఆత్మను విశుద్ధి చేసుకోవాలనే కోరిక ఉంటుందో అలాంటి మనుష్యులు దేవతలందరూ సేవించేటువంటిది, కుమారస్వామికి కూడా తల్లి అయినటువంటిది, మంచి జలంతో కూడినటువంటిది, శిష్యులందరి చేత సేవింపబడేటువంటిది, అమృత స్వరూపమైనటువంటిది, జగ విశ్వరూపమైనటువంటిది, బ్రహ్మకాంత అంటే సావిత్రి రూపానొచ్చు, మామూలుగా అట్టైనా చెప్పుకోవచ్చు బ్రహ్మ, లేదా బ్రాహ్మణులకు మనోహరమైనటువంటిది, ఆనందాన్ని ఇచ్చేటువంటిదైనా చెప్పుకోవచ్చు. అలాంటిది గంగను ఆశ్రయించాలయ్యా అందరూ కూడా అన్నాడు. మనుష్యులు బ్రహ్మచారి అయ్యి ఏకాగ్ర చిత్తంతో గనక గంగలో గనక స్నానం చేసినట్లయితే పాపరహితుడవుతాడు. వాజపేయ యజ్ఞం చేసిన ఫలం వస్తుందిటండి ఒక్కసారి స్నానం చేస్తే. ఈ పాప పవనులు చేసి అందులో బాగా పాప కార్యముల చేత గ్రస్తుడైనటువంటి వాడు అయ్యి ఆ పాప సముద్రంలో మహాసముద్రంలో మునుగుతూ ఉంటాడే, మునిగి నరకాలలో తేలుతూ ఉంటాడే వాడు గనక గంగని గనక అలాంటి వాడు ఆశ్రయించినట్లయితే వాడు ఉద్ధరింపబడతాడే. ఎన్ని పాపాలు చేసినా ఎన్ని నరకాలలో ఉన్నవాడైనా గంగని ఆశ్రయించడం చేత ఉద్ధరింపబడతాడు. అన్ని లోకాలలో ఉత్తమమైన లోకం బ్రహ్మలోకం, అలాగే నదులన్నీ సరోవరాలలో నదుల్లో అన్నిటిలో శ్రేష్టమైనటువంటిది గంగానది. ఇతర చోట్ల సంకల్పం చెప్పుకొని చక్కగా 3 సంవత్సరాలు తపస్సు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో భక్తిపూర్వకంగా అరఘడియ గంగా తటం పైన గనక గంగా తీరంలో ఉంటే వస్తుంది అన్నాడు. భక్తిపూర్వకంగా ఉండాలి అక్కడ, ఆ విశేషం గుర్తించాలి మనం. నిజంగా ఆ చంద్రోదయ వేళ ఉన్నదే ఆ గంగా తీరంలో ఆ సౌందర్యం, అది చెప్పడానికి వర్ణించడానికి వీలు లేనటువంటి విషయం. అదే చెప్పుకున్నాం కార్తీక పూర్ణిమ నాడు. అటువైపేమో పూర్ణిమ ఏ నెలలు, అవి స్వచ్ఛమైన గంగాజల ప్రవాహం ఒకవైపు, ఆ పడవలలో ఎక్కి ఆ దీపములు దర్శించడానికి ఎందరో వెళుతూ ఉంటారు. అస్సిఘాటు దగ్గర నుంచి వరుణాఘాటు దాకా చక్కగా దీపములు అలంకరించి మెట్లపైన రకరకాల రూపాలలో అలంకరింపబడి వేలాది జనంతో ఆ నిండు వెన్నెలలో చూస్తూ ఉంటే ఆ అనుభూతి కానీ అవన్నీ కూడా ఎంతో ఆనందకరంగా ఉంటూ ఉంటాయని ఆయన కూడా చెబుతున్నాడు. ఆ స్వర్గవాసి వాడికి కూడా అలాంటి ఆనందం అక్కడ కలగదు ఆ గంగా తీరంలో రాత్రుల పున్నమి వెన్నెలలో. జరారోగ అభిభిన్నం కుణపుంజాహ్నవీతలే, రోగములతో నిండినటువంటి ఈ శరీరం ఉన్నదే గంగాజలంలో గనక ధైర్యంతో తృణప్రాయంగా గనక వదిలేసేసినట్లయితే వాడు స్వర్గానికి వెళుతూ ఉంటాడు. ఆత్మ హత్య మాత్రం కాకుండా మినహా ఈ గంగాజల రాశిలో చంద్రమండలం ఎప్పుడూ కూడా ప్లావితం అవుతూ ఉంటూ ఉంటుంది. ఇక్కడ రోజు రోజుకి దీని యొక్క శోభ పెరుగుతూ ఉంటుంది. గంగాజలంలో స్నానం చేయటం వల్ల వెంటనే పాతకములు నశిస్తాయి, వెంటనే అతనికి కళ్యాణం ప్రాప్తి కలుగుతుంది, శుభములు కలుగుతూ ఉంటాయి. ఓ కృష్ణ, ఓ విష్ణు, ఈ జలంలో మన వంశ పురుషుల ద్వారా శ్రద్ధాపూర్వకంగానే పితరులకే మనం గనక జలము గనక సమర్పించినట్లయితే వాళ్ళు 3 సంవత్సరాలు పరమ తృప్తితో ఉంటూ ఉంటారండి. గంగాజలంలో నీళ్లు వదిలితే పితృదేవతలకు, ఓ విష్ణు, ఈ భూమి మీద మనుష్యులకు అలాగే పాతాళాది లోకంలో ఉన్న సర్పములకు స్వర్గంలో ఉండే స్వర్గ వాసులను అందరినీ తరింపజేసేటువంటిదయ్యా ఈ గంగానది. అందుకే గంగకు త్రిపదగా అని పేరు వచ్చింది. అంటే 3 లోకాలలో ప్రవహిస్తుంది కాబట్టి, అందరినీ తరింపజేస్తుంది కాబట్టి గంగకు త్రిపద అని పేరు వచ్చింది అని చెప్పినట్టున్నారు. ఈ సమస్త తీర్థముల్లో ఉత్తమ తీర్థం, అన్ని నదుల్లో ఉత్తమమైంది గంగ కంటే మరొకటి లేదయ్యా అన్నాడు. వాడు ఎన్ని అన్ని రకాల ప్రాణులని కూడానే మహాపాతకముల నుండి విముక్తిని కలిగించి స్వర్గానికి చేరుస్తుందయ్యా అన్నాడు. అధ్యుష్ట కోటయో విష్ణు సంతి తీర్థాన్ని, కోట్లాది తీర్థాలు ఉన్నాయ్యా దివి, ఈ స్వర్గంలో ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, అంతరిక్షంలో ఉన్నాయి, అవన్నీ కూడా గంగానదిలో ఆ తీర్థములన్నీ ఉన్నాయ్యా, సర్వము ఉన్నాయ్యా. జ్ఞాత్వా అజ్ఞాత్వాచ గంగాయాం యః పంచత్వం వాప్నుయ, తెలుసో తెలియకో గంగలో మరణించాడంటే అనాత్మఘాతి, ఆత్మహత్య మాత్రం చేసుకోకూడదు. స్వర్గీయాన్ నరకాన్ సన పశ్యతి, వాడు స్వర్గానికి వెళ్తాడు, నరకముల్ని వాడు చూడడు కాక చూడడు. తెలిసి తెలియక కాలుదారో ఏదో ప్రమాదవశాత్తో పడవ మునిగో పడితే. గంగైవ సర్వతి గంగయే సర్వతీర్థములు, గంగయే తపోవనం, గంగయే సిద్ధిక్షేత్రం, నాత్ర కార్య విచారణ. ఈ విషయంలో ఏమాత్రం ఆలోచనలు, రెండవ ఆలోచన రెండవ బుద్ధి వద్దు అంటున్నాడు. ఎత్ర కామఫలా వృక్ష మహీ ఎత్ర హిరణ్మయి జాహ్నవీ స్నాయినస్తత్ర నివసంతి ఘటోద్భవ. ఈ జాహ్నవీ స్నానం చేసిన వాళ్ళు మన కోరిన ఫలములు ఇచ్చేటువంటి కామవృక్ష కామధేయ కల్పవృక్షాదులు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే భూమిటై బంగారపు భూమి ఉంటుందో, కోరిన ఫలములు ఇచ్చేటువంటి వృక్షాలు ఉంటాయో, ఆ ప్రదేశాలలో గంగా స్నానం చేసేవాళ్ళు నివసిస్తారయ్యా అంటున్నాడు. గంగా నిన్న కూడా చెప్పాడు, గోదానం చాలా గొప్పది, భూదానం గొప్పది, ఇంకొకటి స్వర్ణదానం ఒకటి, 3 గురించి ముందు స్వర్గానికి వెళ్తారన్నాడు, తర్వాత సుఖాలు అనుభవిస్తారన్నాడు, లేదా ఏ లోకాలకు వెళ్ళి శివలోకాలు వాటికి వెళ్ళి స్వర్గాలు అనుభవిస్తారన్నాడు, భూమి మీద గొప్ప ధనవంతుడిగానో రాజుగానో అవతరిస్తాడన్నాడు. మళ్ళీ తర్వాత కాశీకి చేరుకొని మోక్షాన్ని పొందుతారని చెప్పి నేను భూదానం, సువర్ణ దానం, తర్వాత గోదానం విషయంలో చెప్పారు. మళ్ళీ చెబుతున్నారు, గోదానం భాగీరథీ తీరంలోనే మంచి శీలం కలిగిన పొడిచేది అలాంటిది కాకుండా బాగా పాలిచ్చేటువంటిది పయస్విని. వాసో రత్నైరలంకృత వస్త్రము రత్నాలతో అలంకరించి బ్రాహ్మణుడికి గనక ఇచ్చినట్లయితే ఆ గోవుకు ఎన్ని రోమములున్నాయో దాని సంతతికి కూడా, దాని బిడ్డకు ఎన్ని రోమాలున్నాయో తావద్వర్ష సహస్రాణి స్వర్గసుఖం భుక్భవి అన్ని వర్ష వేల సంవత్సరాలు స్వర్గసుఖాలు అనుభవిస్తాడు. ఈ గోదానం, సువర్ణదానం, భూదానం, భూదానం కూడా 256 36 చెప్పుకున్నాం, అంత ప్రమాణం కలిగినటువంటిది ఇవ్వాలి అని చెప్పి చెప్పుకున్నాం మనం. అదా వినా స్నానేన ఈ అధ్యాయం స్కందపురాణే కాశీఖండే గంగా మహిమా నామ అష్టవింశతితమోధ్యాయ అథ ఏకోనవింశోధ్యాయ. ఈ అధ్యాయంతో మనకు గంగా ప్రభావాన్ని గురించి అయిపోతుందండి. వినాస్ 3 అధ్యాయాలు తీసుకున్నారు గంగని గురించి. గంగ యొక్క గొప్పతనం అలాంటిది. స్నానం, గంగలో స్నానం లేకుండా జన్మ నిరర్ధకమయ్యా. అగస్త్యుడు అడుగుతున్నాడు, గంగా స్నానం లేని జన్మ వ్యర్థం, దీనికి ఏమన్నా ఉపాయం ఇంకేదన్నా ఉందా స్నానఫలం రావడానికి? గంగా స్నాన ఫలం రావడానికి ఏదైనా ఉపాయం ఉందా? కారణం ఏంటంటే కొంతమంది అసమర్థులు ఉంటారయ్యా, అక్కడికి వెళ్ళలేరు. కుంటి వాళ్ళు ఉంటారు, వెళ్ళలేరు. కొంతమంది సోమరిపోతులు ఉంటారు, మరి వెళ్ళలేరు. చాలా దూరంలో ఉన్నారు, వెళ్ళలేరు. గంగా స్నానం కథం భవేత్, మరి ఎట్లా వెళ్ళకు గంగా స్నానం చేయాలి ఉంటుంది, ఎట్లా గంగా స్నాన ఫలం వస్తుంది? దానం వా, దానికి ఏమన్నా ఈ దానం చేస్తే గంగా స్నాన ఫలం వస్తుందని చెప్పండి, మేము అవి చేసుకుంటారు పోని వాళ్ళు. వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి, మంత్రం ఏదన్నా చెప్పండి, జపం ఉంటే చెప్పండి, ఇంకేదన్నా తీర్థరాంతరాలతో ఇంకేదన్నా నదుల్లో స్నానం చేసినా ఈ పుణ్యం వస్తుందని చెప్పి చెప్పండి, ఈ దేవతను ఉపాసించండి, గంగా స్నాన ఫలం వస్తుంది. యజ్ఞస్తి కించిత్ షడ్వక్త్ర గంగా స్నానం, ఇంకా ఏదైనా గంగాలో స్నానం చేయకుండా ఆ ఫలితం వచ్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి ఈ అసమర్థులకు, ఈ అలసులకు, కుంటి వాళ్లకు, గుడ్డి వాళ్లకు అని అడిగాడు. విధానాంతరమాత్రేణ తద్వద ప్రణతాయమే, నీకు మీకు నమస్కరించి అడుగుతున్నాను అగస్త్యుడు, మనందరి యొక్క మంచి కొరకు అడుగుతున్నాడండి, చెప్పవన్నాడండి. తత్వో వేద స్కందాన్యో గంగాగర్భ సముద్భవ, నువ్వు గంగాగర్భమున ఆవిర్భవించాడు కాబట్టి గంగ యొక్క మహాత్మ్యం నీకంటే తెలిసిన వాళ్ళు ఎవరుంటారు కాబట్టి ఓ కుమారస్వామి నువ్వు చెప్పవయ్యా అన్నాడు. ఆ స్వర్గతరంగిణి మహిమానం చెప్పవయ్యా ఎలా వస్తుందో అనంటే కుమారస్వామి చెబుతున్నాడు, సంతి పుణ్యజలానీహ సరాంశిచ సరితోమునే, ఎన్నో పుణ్య జలాలున్నాయి, ఎన్నో సరస్సులున్నాయి, ఎన్నో నదులున్నాయి అక్కడక్కడ అక్కడక్కడ మన భారతదేశంలో. స్థానే స్థానేచ ప్రతి చోట తీర్థం ఉన్నది. జితాత్మా, అక్కడ కూడా జితేంద్రియులైన వాళ్ళు అంటే గొప్ప గొప్ప వాళ్ళు, మహర్షులు, జితేంద్రియులు అక్కడ ఉంటే ఆ క్షేత్రానికి గొప్పతనం వస్తుంది. అక్కడ దేవతలు కానీ, అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు, ఇలాంటివి ఏవైనా స్వయంభూలింగాలు, స్వయంగా ఆవిర్భవించినటువంటి మూర్తులు ఉంటే దానికి వాళ్ళ వల్ల కూడా ఆ క్షేత్రానికి, మహానుభావులు అక్కడ ఉంటే దానివల్ల కూడా వస్తూ ఉంటుంది. అందువల్లనే అక్కడ ఎవరు జితేంద్రులైనటువంటి వాళ్ళు ఉండేవి ఉన్నాయి. అలాగే ప్రత్యక్షంగా ఫలమును ఇచ్చేటువంటివి కూడా చాలా మహిమ కలిగినటువంటివి ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా గంగలో కోటి అంశం కూడా పనికిరావు, కోటి అంశానికి కూడా ఈ మిగిలినటువంటివన్నీ కూడా బలాదుర్పమనం ఉన్నాయి. పరం స్వర్గతరంగిణ్య కోక్ష్యం శోభిన తత్రవై అనేనైవ అనుమానేన, నేను దీనికి మీకు ఒక్క ఉదాహరణ ఇస్తాను, ఇంతకంటే ఏం కావాలి గంగా యొక్క ప్రాముఖ్యానికి. దధ్నే గంగోత్తమాంగేన దేవదేవేన శంభున, అందరూ నమస్కరించేది, అందరూ గౌరవించేది శిరస్సు కదండి. ఉత్తమాంగమని పేరు కదా ఈ శిరస్సుకి. ఆ పరమేశ్వరుడు శిరస్సును నెత్తిన పెట్టుకున్నాడంటే గంగ ఎంత గొప్పదో ఊహించండి. ఇంతకంటే గంగ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఇంకా ఏం కావాలి అంటున్నాడు. స్నానకాలే అన్యతీర్థేడు జప్యతే జాహ్నవీజలై, మనం ఎక్కడో ఏ తీర్థంలో, కృష్ణలో స్నానం చేసినా, కావేరిలో స్నానం చేసినా, గోదావరిలో, తుంగభద్రలో ఎక్కడ చేసినా గంగా 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 అంటూ చేస్తే గంగా ఫలం వస్తుంది. ఎందుకు మరి ఇంకా మిగిలిన నదుల్ని చేస్తూ ఈ నదుల్ని స్మరించనే గంగనే ఎందుకు స్మరిస్తారు? వినా విష్ణుపదీం క్వాన్యతో. విష్ణు పాదము నుండి ఆవిర్భవించింది కదా వామనావతారంలో బ్రహ్మాండమును ఛేదించుకుని పైకి వెళ్ళినప్పుడు ఆ నఖాగ్రము నుండి, అందువల్ల అది విష్ణుపది కదా, దానికంటే ఇంకా ఏముంటుందయ్యా గొప్పనది. గంగా స్నాన ఫలం బ్రహ్మన్ గంగా. గంగా స్నాన ఫలం ఎక్కడ వస్తుందంటే గంగలోనే వస్తుంది. ఆ ఫలం రావాలంటే గంగని ఆశ్రయించాలి, ఆ గంగ మాత్రమే ఇవ్వగలదు, అంతకంటే ఇంక గొప్ప ఏమీ లేవు ఈ ప్రాశస్త్యం ఉన్నటువంటి. యథా ద్రాక్షాఫలం ఉంటుందనుకోండి, ఆ రుచి ద్రాక్షాఫలం వల్లనే వస్తుంది, కానీ ఇంకో పండు తింటే ఈ ద్రాక్షాఫలం రుచి వస్తుందండి. ఏ పండు రుచి? ఆ పండుది. మామిడి పండు ఉంటుంది, ఆ మామిడి బంగినపల్లి మామిడి పండు మంచి రసమో ఉంది, ఆ పండు వల్లనే వస్తుంది, కానీ ఈ మాధుర్యం ఏ పండు వల్ల వస్తుందంటే ఎందుకు వస్తుంది? ఆ గంగా మహిమ గంగకి వల్లనే వస్తుంది. అయితే ఒక్కటి మాత్రం ఉన్నది, చాలా తప్పనిసరిగా ఫలం ఇచ్చేదే ఒక్కటి మాత్రం ఉన్నది, గంగా స్నానం ఫలం వచ్చేది తప్పనిసరిగా వచ్చేదే. స్నానస్య దేవసరితో, ఇది చాలా 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 రహస్యాతి రహస్యమైన విషయమయ్యా. శివభక్తులకే చెప్పాలి, శాంతులకే చెప్పాలి, లేదు విష్ణుభక్తి పరులకు చెప్పాలి, శ్రద్ధ ఉన్నవాడికే చెప్పాలి, ఆస్తికులకే చెప్పాలి. గర్భవాసము నుండి ముక్తి పొందాలి, ఇంకా ఈ గర్భవాసం ఉండకూడదని మోక్షకాముకులు ఉంటారే ముముక్షువులు, వాళ్లకు మాత్రమే చెప్పాలి. కథనీయం నచాన్యస్య కశ్యచిత్ కేనచిత్ క్వచితు. ఎవరికి ఎవడు ఎవరికి చెప్పవద్దు, ఇంకెవరికి చెప్పేవాడు చెప్పొద్దు, ఇంకా ఇతరులకు చెప్పవద్దు అంటున్నాడు. ఎవడు ఎవడికి చెప్పొద్దు అన్నాడు. చాలా రహస్యాతి రహస్యమే. మీరంటే మరి 15 రోజులుగా వస్తున్నారు కాబట్టి శ్రద్ధగా చెప్పడం జరుగుతుంది. ఇదం రహస్యం పరమం మహా, ఈ చెప్పబోయే రహస్యం చాలా రహస్యాతి రహస్యమైంది, మహాపాతకములను కూడా పోగొడుతుంది, మహాశ్రేయస్కరమైనది, చాలా పుణ్యమైనది, సర్వ మనోరథములను తీర్చేటువంటిది, గంగానదికి ప్రీతిని కలిగించేటువంటిది, శివుడికి సంతోషం కలిగించేటువంటిది ఈ చెప్పబోయే రహస్యం. నామ్నాం సహస్రం గంగాయా స్తవరాజేషు. స్తోత్రాల్లో గంగా సహస్రనామ స్తోత్రం ఉన్నదండి, స్తోత్రములన్నిటిలోనికి అది చాలా పరమరమ్యమైనటువంటిది. జప్యానాం పరమం జప్యం వేదోపనిషదాసము. అది దాన్ని జపిస్తే జపించేవాళ్ళు దాన్ని గొప్పగా జపించాలి. వేదములు ఉపనిషత్తులతో సమానమైనటువంటిది ఆ గంగా సహస్రనామ స్తోత్రం. జపనీయం ప్రయత్నేన మౌనినా వాచకం వినా. దీన్ని ప్రయత్నపూర్వకంగా గంగా సహస్రనామాన్ని జపించండి అని చెప్పి చెబుతున్నాడండి. అప్పుడు గంగా స్నాన ఫలం వస్తుంది, ఇది రహస్య ఫలం. మరి చెబితే ముందుగా ఏదో ఇక్కడే జపిస్తూ కూర్చుంటారు, అక్కడికి వెళ్ళరు కదా, ఇది జపిస్తే వస్తుంది అన్నాడు. ఎలా చేయాలి? ఆ స్తోత్రం చదివినసేపు ఎవరితో మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. వాచకం విన. కొంతమంది ఏంటంటే వాళ్ళు చేయలేక ఇతరుల చేత ఇంట్లో చదివిస్తూ వింటూ ఉంటారు, అలాంటి పనులు చేయకూడదు. రికార్డు పెట్టుకొని ఇంట్లో రకరకాల స్తోత్రాలన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు ఇంటర్నెట్లో, వాటిల్లో వీటిల్లో అట్లా వినటం కాదు. వాచకం విన, ఇంకోటి చదివేవాడిని పెట్టుకొని ఇంట్లో చదివించుకోవటం కాదు, తను స్వయంగా చదవాలి. శుచిస్థానేషు, శుచి అయినటువంటి ఇంట్లో దేవుని యొక్క మందిరం ఉంటుంది కదా అటువంటి చోట్ల, లేదా దేవాలయాలలో శుచిగా ఉండాలి, ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి, అట్లా చదవాలి, అప్పుడు గంగా స్నానం ఫలితం వస్తుంది అన్నారు. ఈ సహస్రనామ స్తోత్రమే మొదట్లో 2-3 శ్లోకాలు, చివరిలో అట్లా ఆది మధ్య అవసానములు చదివితే మొత్తం చదివినట్లు అవుతుందని వ్యాకరణలో ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం మొదట్లో 2-3, మధ్యలో 2-3, చివరిలో అట్లా చదువుతాం. ఓంకార రూపిణి అజరా అతులానంత అమృతస్రవ అత్యుదార అభయ అశోక అలకనంద అమృతామల అనాథవత్సల అమోఘ అపామ్యోని అమృతప్రద అవ్యక్తలక్షణ అక్షోభ్య అనవచ్ఛిన్న అపరాజిత అనాథనాథ అభీష్టార్థసిద్ధిద అనంగవర్ధిని అణిమాది గుణాధార అగ్రగణ్య అలీకహారిణి అని ఈ రకంగా ప్రారంభమై ఇది అకారం మొదలుకొని చకారం వరకు ఉండే అన్ని అక్షరాలతో ఉందండి. కొన్ని ఏమో అకారంతో ప్రారంభమవుతాయి, తర్వాత ఆకారంతో, ఇకారంతో, ఉకారంతో, అరుకారంతో, మొత్తం అక్షరాలన్నిటితోటి అక్షరమాలంతా కూడా వచ్చేసిస్తుంది ఈ స్తోత్రంలో అన్నమాట. అది దీని యొక్క విశిష్టత కూడా. ఇందులో అనేక బీజాక్షరాలు అవన్నీ కూడా ప్రక్షిప్తమైనవి. కాంచనాక్షి కామధేను కీర్తికృత్ క్లేశనాశిని క్రతుశ్రేష్ట క్రతుఫల కర్మబంధ విబోధిని విభేదిని కమలాక్షి క్లమహర కృశాను తపనద్యుతి కరుణార్ద్రాచ కళ్యాణి కలికల్మషనాశిని కామరూప క్రియాశక్తి కమలోత్పలమాలిని కూటస్థ కరుణా కాంత కూర్మయాన కళావతి గంగా గంధవతి గౌరీ గంధర్వ నగర ప్రియ ధర్మహంత్రి ఘృతవతి ఘృతతృష్టిప్రదాయిని చారు చంపక మారాక్ష చిమితాశేష దుష్కృత జీవ జీవాదుతులతికా జన్మ జన్మ నిర్వహణి టీకితాశేష పాతాళ టంకితై టంకీ టంకికైనోద్రిపాటలే టంకార నృత్య కల్లో నృత్యత్కల్లోలా టీకనీయ మహాతట తేజోగర్భ తపస్సార త్రిపురారి శిరోగృహ త్రయీ స్వరూపిణి తన్వీ తపనాంగజ భీతినుత్తు దానసార దయాసార ద్యావాభూమి విగాయిని యాతృపాపహర ధ్యేయ ధావని ధూతకల్మష నదీనద సరో మాత నాయికా నాకదీర్ఘిక ప్రాణదా ప్రాణిజనని ప్రాణేశి ప్రాణరూపిణి ప్రసన్న రూపా ప్రణిధి పూత ప్రత్యక్ష దేవత విభావరీ చ విరయ విక్రాంతానేక విష్టప వృషాంకమౌళి నిలయ విపన్నార్తి ప్రభంజిని భుక్తిముక్తి ప్రదాభీసి భక్తస్వర్గాపవర్గదా మోక్షదా మతిదా ముఖ్య మహాభాగ్య జనాశ్రిత మార్తండ మండలచరి మహాలక్ష్మీర్మదోజ్జిత రత్నార్చి రుద్రరమణి రాగద్వేష వినాశిని రమా రామా రమ్య రూప రోగజీవాతురూపిణి లాశ్చత్తర తరంగస్తాచ లలితా లయభంగిమా శుచి శుచికరీ శేష శేషశాయి పదోద్భవ స్వర్గనిశ్రేణికా సూక్ష్మ స్వధా స్వాహ సుధాజల సముద్రరూపిణి స్వర్గ్య సర్వపాతక వైరిణి ఆదివ్యాధి పరిక్షిప్తో ఘోరతాప పరిప్లుత ముచ్యతే సర్వదుఃఖేభ్య స్తవస్య అనుకీర్తనం. ఇక్కడి నుంచి ఈ రకంగా గంగానామ సహస్రం అండి. విశ్వాస దీని యొక్క మహిమని చెబుతున్నారు ఈ గంగా స్తోత్రం. క్షేమద క్షాళితాఘౌఘ శ్రద్ధ విద్రావిణి క్షమ ఇది నామసహస్రం. ఈ గంగాయా కలశోద్భవ ఈ నామసహస్రం అంతా వ్రాసి తెలుగులో వీటికి ప్రతి మాటకు కూడా అర్థం వివరించాలి. గంగా మహత్యంతో పాటని ఉన్నది ఆ భగవంతుడు సంకల్పం మరి ఎలా జరుగుతుందో తీరుస్తాడో చెప్పలేం. అయితే ఒక ఏడాది లోపల ఆ పుస్తకం వస్తే రావచ్చు. కొంతమంది కాశీఖండం చదివిన వాళ్ళు గంగా సహస్రనామం చదవాలన్నారు కదండి, మాకు దాని అర్థంతో తప్పులు లేకుండా మాకు కావాలని ఫోన్లు చేసి చెప్పారు. ఆ కారణంగా ఏమన్నా ఒక ఏడాదిలో ఈసారి కాశీలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేసి మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడ జనవరిలో 2-3 నెలలు ఉండేటప్పుడు ఏమన్నా ప్రింట్ చేయడానికి ఆ విశ్వనాథుడు గంగాదేవి అనుగ్రహం ఉంటే ప్రయత్నం చేయాలను. ఇది నామ సహస్రం ఈ గంగాయా కలశోద్భవ కీర్తయిత్వా నరసమ్యకు గంగా స్నానఫలం లభిత్. ఈ గంగా సహస్రనామం చదివితే గంగా స్నానఫలం వచ్చేసేస్తుందండి. అది ముఖ్యమైనటువంటి రహస్యం. ఇది సర్వ పాపములను శాంతింపజేస్తుంది, సర్వ విఘ్నములను వినాశింపజేస్తుంది. ఈ స్తోత్ర జపం వల్ల ఇది సర్వ పావన పావనం పవిత్రములకు పవిత్రాణం పవిత్రమైనటువంటి ఈ స్తోత్ర జపం అనేటువంటిది అలాంటిది. శ్రద్ధయా అభీష్ట ఫలదం, మనకు శ్రద్ధగా కనుక ఇచ్చేసినట్లయితే అభీష్టముల ఫలములన్నీ నెరవేరుతాయి, ధర్మార్థ కామమోక్షములన్నీ సమృద్ధిగా లభిస్తాయి. ఒక్కసారి ఈ స్తోత్రం చదివితే చాలండి, ఏకక్రతుఫలం అనే ఒక యజ్ఞం చేసిన ఫలితం వస్తుందండి ఒక్కసారి చదివితే. సర్వతీర్థేషు యస్నాత సర్వయజ్ఞేషు దీక్షిత సర్వతీర్థములు స్నానం చే ఒక్కటండి ఫలమునే సర్వతీర్థేషు యస్నాత సర్వయజ్ఞేషు దీక్షిత తస్య యత్ఫలముద్దిశ్యం త్రికాల పఠనం. మూడు పూటల రోజు త్రికాల పఠనం చేస్తే సర్వతీర్థములు సర్వయజ్ఞములు చేసిన ఫలితం వస్తుంది. తర్వాత త్రిసంధ్యల యందు ఉదయం మధ్యాహ్నం సాయం సంధ్యల యందు చదివితే సర్వవ్రతములు చేస్తే చక్కగా సంపూర్ణంగా ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుంది. స్నానకాలంలో కనుక మీరు ఎక్కడైనా చదవండి, గంగలోనే కాదు, ఎత్ర జలాశయ ఏ జలాశయంలో చదివినా సరే, లేదు బావి దగ్గర స్నానం చేస్తూ పంపు కింద కూర్చొని స్నానం చేస్తూ చదివినా సరే గంగాళంలో నీళ్లు పోసుకుంటూ తత్ర సన్నిహితా నూనం గంగా త్రిపదగా మునే ఆ ముల్లోక త్రిలోక సంచారి అయిన గంగ అక్కడ ఉంటుందండి. ఈ చదివితే గంగ అక్కడ ఉంటుందన్నమాట. శ్రేయోర్ధి లభతే, శ్రేయస్సును కోరినవాడు శ్రేయమును పొందుతాడు, ధనం కోరినవాడు ధనం పొందుతాడు, కోరికలు ఉన్నవాడు కోరికలు పొందుతాడు. అంటే ధర్మార్థకామ మోక్షములు, మోక్షకామి మోక్షమును పొందుతూ ఉంటాడు. మూడు పూటల ఒక సంవత్సర కాలం గనక శ్రద్ధతో శుద్ధమైన మనస్సు నిర్మలమైన మనస్సుతో చదివితే కొడుకులు గనక వాడికి లేకపోతే, భార్యతో ఎప్పుడు పడితే అప్పుడు సంగమించకుండా ధర్మానుసారం ఋతుకాలంలోనే సంగమిస్తూ ఉన్నట్లయితే అపుత్రకుడు పుత్రుని పొందుతాడండి. ఈ స్తోత్ర మహత్యం పుత్రులు లేని వాళ్ళకు కూడా పుత్రులు కలుగుతారు. ఎంతకాలం అండి? మూడు పూటలా చదవాలి శుచి అయినటువంటి మనస్సుతో. వర్షం ఒక సంవత్సర కాలం చదవాలి. అకాల మరణం ఉండదు, అగ్ని భయం ఉండదు, చోర భయం ఉండదు, చోరాహిసాధ్వసం సర్ప భయం ఉండదు. ఈ గంగలో ఈ గంగా స్తోత్రాన్ని శ్రద్ధతో కనుక చదివినట్లయితే, ఈ గంగా సహస్రనామాన్ని కనుక మనం ఏదైనా ఊళ్ళకి వెళ్ళేటప్పుడు గ్రామాలకు గంగా సహస్రనామం చదివి వెళితే కార్యసిద్ధి అవుతుంది, నిర్విఘ్నంగా మళ్ళీ ఇంటికి తిరిగి వస్తూ ఉంటాం. తిథి వార నక్షత్ర యోగముల దోషం ఉండదు. ఎప్పుడు మనం వెళ్ళినా కూడా దీన్ని జపించినట్లయితే యథాజత్వ వ్రజయేదయత స్తోత్రం గ్రామాంతరన్నర ఆయురారోగ్య జననం సర్వోపద్రవం, ఆయు ఆరోగ్యం పెరుగుతుంది. అన్ని ఉపద్రవములు అంటే కీడులు నశిస్తాయి, సర్వసిద్ధులు సిద్ధిస్తాయి గంగానామ సహస్రం గనక జపించినట్లయితే. మన జన్మ జన్మల్లో చేసినటువంటి సంచిత పాపాలు ఉంటాయి, గంగానామ సహస్రం జపిస్తే అదంతా కూడా నాశనం అయిపోతూ తత్వం క్షయం. బ్రహ్మగ్నో బ్రాహ్మణ హత్య చేసినవాడు, మధుపానం చేసేవాడు, వీళ్ళు పంచమహాపాతకాలండి ఇవన్నీ. బంగారం దొంగిలించినవాడు, గురువు యొక్క భార్యతో సంచరించినవాడు, వాళ్లతో సహవాసం చేసేవాడు ఈ నలుగురితో, అలాగే భ్రూణ హత్యలు చేసేవాళ్ళు, తల్లిని చంపినవాళ్ళు, తండ్రిని చంపినవాళ్ళు, విశ్వా నమ్మక ద్రోహులు, విషం పెట్టిన వాళ్ళు, కృతఘ్నులు, శత్రుఘ్నులు, శత్రుఘాతకులు, అదే మిత్రఘాతకులు, అగ్ని పెడుతూ ఉంటాడు ఇళ్లకు పొలాలకు వాడికి, గోవుల్ని చంపేవాడు, గురువుగారి ద్రవ్యాన్ని అపహరించేవాడు, మహాపాతకయుక్తుడైనా, అలాగే ఉపపాతకాలు మహాపాతకాలు ఎన్ని చేసినా సరే వీటన్నిటి నుండి ముచ్చతే శ్రద్ధ యాజత్వ గంగానామ శ్రద్ధతో చదివితే ఆ శ్రద్ధ భక్తి ఉంటూ ఉండాలి. ఏకాగ్రమైన మనస్సు నిర్మలమైన చిత్తము ఇవి ఉండాలి. అధివ్యాధి పరిక్షిప్తో ఘోరతాప పరి మానసిక వ్యాధులు శారీరక వ్యాధులు ఏ ఉన్నప్పటికీ, అనేకమైన తాపములతో కూడి ఉన్నప్పటికీ, అనేక కష్టాలలో ఉన్నప్పటికీ ఈ స్తోత్ర కీర్తనం వల్ల వాటి నుండి విముక్తులవుతారు. ఒక్క సంవత్సర కాలం మనస్సును నియంత్రించినటువంటి వాడే యుక్తాత్ముడై భక్తిపరాయణుడై చదివినట్లయితే వాడి మనో కోరికలన్నీ నెరవేరుతాయి, సర్వపాపముల నుండి విముక్తిని పొందుతుంటాడు. సంశయావిష్ట చిత్తస్య అన్ని సందేహాలే, నిజంగా కొన్ని అనేక విషయాల్లో సందేహాలు ఉంటూ ఉంటాయి వాడికి. ఆ సంశయగ్రస్తుడు ధర్మమును విద్వేషిస్తూ ఉంటాడు, దాంభికంగా ఉంటూ ఉంటాడు, హింస చేస్తూ ఉంటాడు. ఈ గంగా స్తోత్రం చదివితే సహస్రనామం వాడి మనస్సు కూడా మారిపోయి మంచి మార్గంలోనికి వస్తాడండి. ధర్మపరం భవిత్తు, ధర్మపరం అవుతుంది వాడి యొక్క. వర్ణాశ్రమ పతి ఈనస్తూ వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తూ ఆ మార్గంలో ఉంటారే వాళ్ళు కామక్రోధములు విడిచిపెట్టాలి. ఇవి చాలా ప్రమాదమైనవి మన ఉన్నతికి, కామము క్రోధం ఇవి ముఖ్యమండి. ఈ కామక్రోధాలు ఉంటే మనం ఎన్ని చేసినా ఏమి ఉపయోగం లేదు. ఈ కామక్రోధ వర్జితుడై కనుక ఈ జ్ఞాని అయినటువంటి వాడు దీని యత్ఫలం లభతే జ్ఞాని, అది కూడా చెబుతున్నాను. జ్ఞాని ఎటువంటి లాభాన్ని పొందుతాడో, ఏ ఫలాన్ని పొందుతాడో, జ్ఞాని అయిన వాడు పొందేది మోక్షమే, ఆ దాన్ని పొందుతాడు ఇది స్తోత్ర కీర్తనం వల్ల. గాయత్రి మంత్రం ఉన్నదే, 10,000 జపం చేస్తే ఏ ఫలితం వస్తుందో సకృత్ పఠనత సమ్యక్ తద శేషమ వాప్నుయాద్, ఒక్కసారి సహస్రనామ గాయత్రి ఈ సహస్రనామం చదివితే ఆ ఫలం వస్తుంది. గాంగత్వ వేద విదుషే, వేదం చదువుకున్న వాడికి గోదానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో స్థవరాజ, ఒక్కసారి గంగా సహస్రం చదివితే గోదాన ఫలం వస్తుంది. గురు శుశ్రూషణ ఇవన్నీ చేయవలసిన పనులు మనం అనమాట. గురు శుశ్రూషణ పెద్దలనండి, గురువుల్ని సేవిస్తే, గురువు అంటే తండ్రి అని కూడా ఉంది, ఎవరినైనా వీళ్ళని సేవిస్తే, జీవితాంతం సేవిస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఆ పుణ్యం ఉన్నదే. మూడు కాలములయ్యందో ఇది కనుక చదివినట్లయితే లభిస్తుంది. వేద పారాయణ పుణ్యం ఉన్నదే ఎంత వస్తుందో అది మూడు పూటలా గనక త్రిసంధ్యల ఎందు చదివితే ఆరు నెలల్లోనే అలాంటి ఫలితం వస్తుంది. గంగాయా స్తవరాజస్య ప్రత్యహం ప్రతిరోజు ఈ గంగా స్తోత్రాన్ని గనక చదివినట్లయితే శివభక్తి కలుగుతుంది, విష్ణుభక్తుడు అవుతాడు. యకీర్తన కీర్తయేదనుదితం గంగానామ సహస్రగం తత్సమీపే సహచరి గంగా, వాడి సమీపంలో గంగ ఎప్పుడు సన్నిహితమై ఉంటూ ఉంటుంది. గంగా స్నానం ఎవడైతే చేస్తాడో వాడు అన్ని చోట్ల పూజింపదగినటువంటి వాడు. ఎక్కడికి వెళ్ళినా వాడికి విజయం అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా వాడికి అంతటా సర్వత్రా సుఖాన్ని పొందుతాడు. జాహ్నవి ఈ గంగా స్తోత్రం చదివినట్లయితే, ఎవడు ఈ గంగా స్తోత్రం చదువుతాడే వాడే సదాచారవంతుడు, వాడే శుచి అయినటువంటి వాడు, ఎల్లప్పుడూ శుచి అయినటువంటి వాడు, వాడే సర్వదేవతల చేత పూజింపబడతాడు ఈ స్తోత్రాన్ని కనుక చదివినట్లయితే. తస్మిన్ అలాంటి ఈ గంగా స్తోత్రం చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ గంగా తీరంలో ఉండి గంగను ఈ రకంగా ఎవరైతే కీర్తనం చేస్తారో వాడు తృప్తి చెందితే గంగానది తృప్తి చెందుతుంది, నాత్ర సంశయ, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి సర్వప్రయత్నంగా గంగా భక్తుడు ఎవడైతే ఉంటాడో వాణ్ణి మనం పూజించాలి, అర్చించాలి. స్తవరాజమిమం గంగం శృణ్యాద్యశ్చ వై పఠేత్. ఈ స్తవరాజం ఉన్నదే స్తోత్రం వింటే కూడా ఏ ఫలం వస్తుంది అంటే, లేదా వినిపించినా కూడా తద్భక్తాన్ దంభలోభ వివర్జిత. ఈ చెప్పే వినిపించేవాడికి దంభం ఉండకూడదు, లోభం ఉండకూడదు. వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు మనం బాగా ఇట్లా చెబితే అని ఆశతో చేయకూడదు. దంభము లోభము ఇవన్నీ లేపేరు ప్రఖ్యాతలు కోరుకోకుండా ఇది వినిపించినట్లయితే విన్నప్పటికీ కూడా వాడు కూడా ముచ్చతే త్రివిధై పాపై. మూడు రకముల పాపములున్నాయే, కాయిక మానసిక వాచిక. ఆ దోషముల నుండి అంటే మొత్తం దశవిధ పాపములు నిన్న చెప్పుకున్నాం. ఒక్క క్షణంలోనే వాడు ఆ పాపము నుండి విముక్తిని పొందుతాడు, పితృదేవతలకు కూడా ప్రియుడవుతాడు. సర్వదేవ ప్రియశ్చాపి సప్తఋషిగణ సమ్మత. అంతే చివరికి సర్వదేవతలకు ప్రియుడై సప్తఋషులందరూ కూడా వాళ్ళకి ఇష్టుడై విమానము అధిరోహించి దివ్యస్త్రీలతో కూడినటువంటి వాడై దివ్యాభరణ సంపన్నుడై దివ్యభోగ సమన్వితుడై స్వర్గలోకంలో నందనాది వనములలో స్వేచ్ఛగా చక్కగా దేవతల్లాగా వాడు విహరిస్తూ వాళ్లతో హాయిగా సంచరిస్తూ ఉంటాడు. ఇక్కడ గంగా స్తోత్రం చదివినవాడు భుజ్యమానేషు విప్రేషు శ్రాద్ధ సమయంలో భక్తులు తింటూ ఉన్నప్పుడు ఇది చదివితే విశేషమైన ఫలప్రదం. జపన్నిధన్ మహాస్తోత్రం పితృణాం తృప్తికారకం, పితృదేవతలు తృప్తి చెందుతారు. యావంతి తత్ర సిక్తాని యావంతో అంబుకణా స్థిత తావంచేవై వర్షాణి మోదంతే. అట్లా చదివినట్లయితే అన్న కణములు ఎన్నైతే ఉన్నాయో, అన్నం ఉంటాయి కదండి, అన్న కణాలు ఎన్ని ఉంటాయో, ఆ నీళ్లు ఎన్ని ఉంటాయో, అన్ని సంవత్సరాలు స్వర్గలోకంలో పితరులు చక్కగా ఆనందం పొందుతూ ఉంటారు. ఈ స్తోత్రం చదివినట్టు యథా ప్రీణంతి పితరో గంగాయాం పిండదానత, గంగలో పిండదానం చేస్తే సంతోషించినట్లుగా ఇంకా ఎక్కడ చేసినప్పటికీ ఇంత సంతృప్తి అనేటువంటి ఇది అంత గంగా స్తోత్ర శ్రవణం వల్ల పితృదేవతలు సంతృప్తి పొందుతారట. గంగలో స్నానం చేసినంత ఫలితాన్ని వాళ్ళు పొందుతారు ఈ స్తోత్ర శ్రవణం వల్ల. ఏత స్తోత్రం గృహేయస్య లిఖితం పరిపూజితే. ఈ స్తోత్రాన్ని ఇంట్లో వ్రాసుకొని మనం స్వయంగా పూజిస్తూ ఉంటే దేవత పూజామందిరంలో పెట్టుకొని వాడికి ఏ విధమైన పాపములు ఉండదు, ఆ భవనం చాలా శుచిగా పవిత్రమైపోతుంది. అగస్తి కిం బహుక్తేన శృణుమే నిశ్చితం వచః సంశయో నాత్ర కర్తవ్య సందేగ్ధరి ఫలం నహి. నేను చెప్పే విషయాలు ఇన్ని ఇంకా ఎందుకయా, ఇంకా అనేకమైనటువంటి ప్రసంగాలన్నీ ఎందుకు నేను నిశ్చయంగా చెబుతున్నా అయినా. సంశయంతో మీరు ఈ స్తోత్రాన్ని చదివినా ఈ గంగా మహిమని నిజంగా ఇంత ఉందా, ఏదో చెప్పారులే, ఇదేదో అర్థవాదంలే స్తోత్రంలే అని చెప్పి అనుకున్నారా, సందేహం ఉందా, వాడు సందేగ్ధరి ఫలం నహి. ఈ సంశయ సందేహ చిత్తుడికి ఉన్నదే ఫలం మాత్రం రాదు, ఈ స్తోత్రం చదివినా రాదు, స్నానాలు చేసినా రాదు, సందేహాలు పనికిరావు, శ్రద్ధ భక్తి ఉండాలి గంగపైన. యావంతి మర్చే స్తోత్రాన్ని మంత్రజ జాలాన్ని అనేకశ. ఈ భూమండలంలో ఎన్ని స్తోత్రాలు ఉన్నాయో, ఎన్ని మంత్రాలు ఉన్నాయో చాలా ఉన్నాయి కదా, అన్నీ కూడా ఈ స్తవరాజమునకు సమానం. అన్నీ కూడా గాంగేయస్య సమానిచ యావజ్జన్మ ఈ గంగా స్తోత్రానికి సమానం కావు అన్నాడు. యావజ్జన్మ జపజ్యేస్తూ నామ్నామేత సహస్రకం సకీకటేశ్వ విమృతో న పునర్గర్భమాంశేతు. మరి ఆ బీహార్ ఆ ప్రదేశాలు ఇవన్నీ మంచిగా కావాలి, కీకట దేశాలు, సద్గతులు కలగవు కాబోలు. అక్కడ మరణించిన వాడు కూడా ఈ స్తోత్రం కనుక చదివినట్లయితే ఈ నామ సహస్రాన్ని వాడు కూడానే స కీటకేశు అక్కడ మృతి చెందినప్పటికీ వాడికి తిరిగి జన్మ లేదు అన్నాడు. నిత్యం నియమవానే తద్యో జపే స్తోత్రముత్తమం. నియమంతో ఈ స్తోత్రాన్ని కనుక చదివినట్లయితే ఎక్కడ మరణించినప్పటికీ గంగాతీరంలో మరణించిన వాడితో గంగాతీరంలో మరణించిన వాడికి వచ్చేటువంటి ఆ స్వర్గమోక్షాలు లభిస్తాయి. ఏత స్తోత్రవరం రమ్యం పురా ప్రోక్తం పినాకినా. ఈ స్తోత్రాన్ని ఆ పినాకధారి అయిన పరమేశ్వరుడు చెప్పాడు విష్ణువు కొరకు. విష్ణవే నిజభక్తాయ, తన భక్తుడు కదా విష్ణు. శివభక్తుల్లో అగ్రగణ్యుడు విష్ణు, విష్ణు భక్తుల్లో అగ్రగణ్యుడు శివుడు, వాళ్ళిద్దరూ ఒకటే. అందువల్ల విష్ణవే నిజభక్తాయ ముక్తిబీజాక్షరాస్పదం. ముక్తి బీజములు, ముక్తి రావడానికి అవసరమైన బీజాక్షరములన్నీ కూడా ఈ స్తోత్రంలో అక్కడక్కడ కూడా సంధితమై ఉన్నాయన్నమాట, సంగ్రహించబడి ఉన్నాయి. అందువల్ల విడిగా మనం బీజాక్షరాలను ఉచ్చరించకూడదు, పలకకూడదు, ఉపదేశం లేకుండా స్తోత్రాల రూపంలో ఇచ్చారండి మనకి. మనకు నమక జమకాలు అందరూ చదవకూడదు, స్తోత్రాల రూపంలో ఇచ్చారు. ఆ స్తోత్రం చదివితే నమకం చదివినటువంటి ఫలితం వస్తుంది. మనం ఏ ఉపనిషత్తులు మనం చదవకూడదు, అవన్నీ స్తోత్రాల రూపంలో ఇచ్చారు ఆ భావాలన్నీ. అవి హాయిగా చదువుకోవచ్చు. శంకరాచార్యాదులందరూ కూడా మనం వాటినే చదవకూడదు అన్నవాడిని చదివి అనర్థం ఎందుకు తెచ్చుకోవడం? చదవడానికి వీలుగా మనకు చాలా ఉన్నాయి కదా, అట్టి అంతటి మళ్ళీ మనకు ప్రభావాన్ని ఇచ్చేటువంటివి. అందువల్ల ముక్తి బీజాక్షరములు ఉన్నాయి ఇక్కడ. అందువల్ల ఇది చదివి ఆయన విష్ణువుకు చెప్పాడు. గంగాస్నాన ప్రతినిధి స్తోత్రమేత్రత్మయేరితం. గంగాస్నానమునకు ప్రతినిధి అంటే గంగాస్నానానికి ఇంకా బదులుగా ఇంకా ఏమిటి ఆ ఫలం రావడానికంటే ఇగో ఈ గంగా స్తోత్రం, సహస్రనామ స్తోత్రం చదవటం నీకు చెప్పానయ్యా. శిశునాసు జాహ్నవీం తస్మాదేత స్తోత్రం జపేత్సుదీహి. ఇక్కడ ఈ స్తోత్రాన్ని కనుక చదివినట్లయితే చక్కగా గంగలో స్నానం చేసిన వాడి కింద వస్తాడు. ఇది స్కందపురాణే కాశీఖండే గంగా సహస్రనామ కథనన్నామ ఏకోనత్రింశోధ్యాయ సమాప్త. కొద్దిగా ఒక 5-10 నిమిషాల్లో నిన్న ఒక స్తోత్రం సహస్రనామానికి ఎలాగో చెప్పుకోలేదు, గంగా దశహరా స్తోత్రం అని చెప్పి చదువుకున్నాం ఓ 10 నిమిషాలు లోపల. ఆ స్తోత్రం నాకు అర్థం నిన్న చెబుతానన్నాను, అది చెప్పుకొని పై పైన ఆ తర్వాత మనం ముగించుకుందాం ఈరోజుకి. ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః. నమస్తే విష్ణురూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమోస్తుతే. శివాయై ఆమె శివస్వరూపురాలు, ఆమె మంగళమును కలిగించేటువంటిది. అటువంటి గంగకు పునఃపునః నమస్కారం. విష్ణుపదస్వరూపం, విష్ణురూపిణి అంటే విష్ణువు యొక్క స్వరూపమైనటువంటిది ఆమె. బ్రహ్మమూర్తి త్రిమూర్తుల రూపంగా వర్ణిస్తున్నాడండి, త్రిమూర్తుల బ్రహ్మరూపిణి, అలాంటిదే రుద్రరూపిణి. అటువంటి ఓ గంగా నీకు నమస్కారం అయ్యా అంటున్నాడు. నువ్వు శంకరుని యొక్క శక్తివి, అటువంటి నీకు నమస్కారము అని చెప్పి. సర్వదేవ స్వరూపిణ్యే నమో భేషజమూర్తయే. నువ్వు సర్వదేవతల యొక్క స్వరూపిణివి, నువ్వు భేషజమూర్తయే. భేషజం అంటే మనం మందులు వాడతామే, ఆ మందుల యొక్క రూపంటామే. సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్శ్రేష్ఠ్యో నమోస్తుతే. ఔషధము ఆమె, ఔషధ స్వరూపము ఆమె. గంగాజలం ఔషధం, రోగాలు సంసార రోగాలని కుదిరింకు బాగా పోగొడుతుంది. ఆ రోగాన్ని పోగొట్టేటువంటి పెద్ద డాక్టర్ గారు, వైద్యుడు కూడా ఆమె ఆ గంగ అన్నమాట. మందు నువ్వే ఆ రోగాలని పోగొట్టే, ఆ రోగమునకు మందుని ఇచ్చేటువంటి వైద్య శ్రేష్ఠుడి కూడా నువ్వే, నీకు నమస్కారము అంటాడు. ఎవరైతే స్నానం చేస్తారో జంగమములు కానీ స్థావరములు కానీ ఆ ప్రాణులందరి యొక్క పాపములను పోగొట్టే నీకు నమస్కారము అంటున్నారు. సంసార విషనాశిన్యై జీవనాయై నమోస్తుతే. సంసార సంబంధమైన విషమును నశింపజేసేదానివి, జీవన ప్రధానమైనటువంటి దానివి నువ్వు, అటువంటి నీకు నమస్కారం. తాపత్రతయ సంహంత్రియై ప్రాణేశ్చైతే నమో నమః. నువ్వు తాప ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆది దైవిక తాపములన్నిటినీ హరించేదానివి. నువ్వు ప్రాణేశ్చి అయి ప్రాణములకు ఈశుడు ఎవరంటే జీవుడు అంటే నీవు జీవస్వరూపు జీవరూపుడవి అటువంటి రాలవు నీకు నమస్కారము అని. శాంతి సంతాన కారిణ్యై నమస్తే శుద్ధమూర్తయే సర్వసంశుద్ధి కారిణ్యై నమ పాపారిమూర్తయే. శాంతి అంటే ఆరోగ్యం, ఆరోగ్యాన్ని బాగా ఆరోగ్యమును బాగా కలిగించే లేదా శాంతి సమూహమును కలిగించేటువంటి నీకు నమస్కారం. పరిశుద్ధమైనటువంటి మూర్తి కలిగినటువంటి అంటే నిర్మలమైన మూర్తి కలిగినటువంటి దానివి అంటే సాక్షాత్తు పరబ్రహ్మ మూర్తివి అటువంటి నీకు నమస్కారం. సర్వసంశుద్ధికారిణ్యై అన్నిటినీ సంశుద్ధిగా చేస్తావు, శుచిగా చేస్తావు అటువంటి నీకు. పాప ఆర్యమూర్తయే పాపములకు శత్రువు నువ్వు అటువంటి రూపానివి నీవు, నీకు నమస్కారం. భుక్తి ముక్తి నువ్వు ఇస్తావు, భుక్తిముక్తి ప్రదాయనివే నీకు నమస్కారం. నువ్వు మంగళమును చేకూరుస్తావు అటువంటి భద్రత అయిన నీకు నమస్కారం. భోగోపభోగదాయిన్యై భోగములు ఉపభోగములు అన్నిటినీ కూడా నువ్వు మాకు ఇస్తావు అటువంటి నీకు నమస్కారం. భోగవత్యై పాతాళంలో భోగవతి అనే పేరుతో పిలువబడుతుంటావు నీకు నమస్కారం. నమస్తేస్తూ మందాకిన్యై స్వర్గలోకంలో మందాకిని అనే పేరుతో పిలుస్తూ స్వర్గమును ఇస్తూ ఉంటావు నీకు నమస్కారం. నమస్త్రైలోక్య భూషాయై ముల్లోకములలో అలంకారము నువ్వు, త్రిపదాయై ముల్లోకములలో సంచరిస్తూ ఉంటావు నీకు నమో నమః. ఊరికే నమః అనుకుంటా నమో నమః అని చెప్పి ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నారు. నమస్త్రిశుక్ల సంస్థాయై ఇక్కడ మూడు శుక్లముల యందు ఉండదు అంటే శుక్లం అంటే శుద్ధమని. ఈ మూడు ఏమిటి శుక్లం అంటే గంగాద్వారము ప్రయాగ సాగర సంగమము ఈ మూడు కూడా శుద్ధమైనటువంటివి అని పరిశుద్ధమైనటువంటి తీర్థములని. అవన్నీ కూడానే నీయందు ఉన్నవి అటువంటి నీకు నమస్కారం అని. ఈ విషయం మనకే వారాహ పురాణంలో ఉంది. సర్వత్ర సులభ గంగా త్రిషు స్థానేషు దుర్లభ గంగాద్వారే ప్రయాగేచ గంగా సాగర సంగమే. ఈ మూడు చోట్ల ఉందని చెబితే సరిపోయింది, ఆ పదానికి అర్థం ప్రమాణం చెబుతున్నాం. ఎక్కడ ఉందాయంటే గంగాద్వారంలో ఉంది అంటే హరిద్వారము ప్రయాగలో గంగాసాగర సంఘం ఈ మూడు స్థానముల యందు కూడా ఇది ఉన్నది అని. అందువల్ల మూడు ప్రదేశముల యందు ఉన్నటువంటి నీకు నమస్కారము అని చెప్పి చెబుతున్నారు. క్షమావత్యై మంచి ఓర్పు కలిగిన నీకు నమస్కారం. త్రిహుతాసన సంస్థాయై మూడు త్రేతాగ్నులన్నీ కూడా ఆమెలో ఉన్నాయిట అటువంటి నీకు నమస్కారం. పడభాగ్ని ఇవన్నీ అన్నీ ఉన్నాయి అక్కడ, అంత పవిత్రమైంది, దేవతలందరూ ఉన్నారు కదా. తేజోవతి మంచి తేజస్సు కలిగిన నీకు నమస్కారం. తేజోమూర్తి అయినటువంటి నీకు నమస్కారం. నందాయై లింగధారిణ్యై సుధాధారాత్మనే నమః. నంద అంటే అలకనంద అనే పేరుతో పిలువబడుతూ ఉంటుంది మనకు హిమాలయాలలో, అటువంటి పేరు పిలువబడేటువంటి నీకు నమస్కారం. అలాగే లింగధారిణ్యై నిన్న చెప్పుకున్నాం ఎన్నో లింగాలు ఉన్నాయి ఈ కలియుగానికి భయపడి గంగానదిలో అనేక లింగాలు దేవాలయాలు ఉన్నట్లు చెప్పుకున్నాం. అందువల్ల లింగములను ధరించినటువంటి నీకు నమస్కారం. సుధాధారాత్మనే నమః. నువ్వే అమృత ప్రవాహ రూపానివి అటువంటి నీకు నమస్కారం. నువ్వు విశ్వముఖ్యురాలివి అంటే ఈ బ్రహ్మాండంలో విశ్వం అంటే బ్రహ్మాండం దానిలో శ్రేష్ఠురాలివి అటువంటి నీకు నమస్కారం. తర్వాత విశ్వమిత్రాయై అంతేనా రేవత్యై, రేవతి అనే నక్షత్రం ఉంది ఆ రేవతి నక్షత్ర స్వరూపమైన నీకు నమస్కారం, లేదా రేవతరాజు యొక్క పుత్రివైన నీకు నమస్కారం అని వ్యాఖ్యానాల్లో రెండు రకాలుగా అర్థాలు చెప్పారు. బృహత్యై అంటే నువ్వు బృహత్ అంటే ఏంటి, పరిపూర్ణం, పరిపూర్ణమైంది ఒక బ్రహ్మే, బ్రహ్మ అంటేనే పరిపూర్ణమైందని బృహత్, ఆ బృహత్ అనే ధాతువు మీద నుంచే బ్రహ్మ అని పదం వచ్చింది. అందువల్లనే బ్రహ్మ అంటే అంత గొప్పది అని, పరిపూర్ణమైంది అది, అపరిచ్ఛిన్నమైంది, మనలాగా కొలతలు ఇగో ఇంత అని పరిమితమైంది కాదు. నువ్వు అలాంటి సాక్షాత్తు కూడా పరిపూర్ణమైనటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటిది ఒక పరబ్రహ్మ మాత్రమే, పరమాత్మ మాత్రమే పరిపూర్ణుడు, మిగిలిన వాళ్ళందరూ కూడా పరిపూర్ణుడుగా. లోకధాత్రి ప్రాణి మాత్ర ప్రతి జీవికి లోకం అంతటికి నువ్వు కూడా తల్లివి, లేదా లోకములందరికీ నువ్వు పుష్టిని కలిగించేదానివని కూడా చెప్పారు. విశ్వమిత్రాయి ప్రతి జీవికి నువ్వు హితము చేకూర్చేదానివి. నువ్వు అందరికీ మరి ఆ స్నానం చేసినా దర్శనం చేసినా పాపాలు హరిస్తున్నది కదా, అందువల్ల సర్వప్రాణుల యొక్క హితము కోరే నీకు నమస్కారం. నందిన్యై బాగా మనకు సమృద్ధిని కలిగించేది, లేదా వశిష్ఠుని యొక్క కామధేను ఉన్నది నందిని, ఆ నందిని స్వరూపమైన నీకు నమస్కారం. పృథ్వీయై భూమి స్వరూపమైన నీకు నమస్కారం. శివామృతాయై అంటే బాగా నిర్మలం శుభం స్వచ్ఛమైన జలం అమృత స్వరూపమైన జలం కలిగిన నీకు నమస్కారం. సువృషాయై మంచి ధర్మం ఏదైతే ఉంటుందో ఆ సుధర్మ స్వరూపిణివి నువ్వు, అటువంటి నీకు నమస్కారం అని చెప్పి ఈ రకంగా శివామృతాయై సువృషాయై పరాపర శతాధ్యాయై పరాపర శతాధ్యాయై పర అపర శతాధ్యాయై. పర అంటే బ్రహ్మాదులు, అపర అంటేనేమో మామూలుగా అస్మదాదులు, వీళ్ళందరి ఇలాంటి వాళ్లతో వందలాది మందితో అంతటా వ్యాపించినటువంటిది, అలాంటి సమిష్టి వ్యష్టి జీవాధారమైనటువంటిది అని అర్థం చెప్పారు. అలాంటి వాళ్ళందరి చేత కూడా సేవింపబడేది అని చెప్పి చెప్పారు. తారాయై తే నమో నమ. తరింపజేసేది అంటే తరింపజేసేది ఏది? తారయతీతి తారా ప్రణవం అంటే ప్రణవస్వరూపమైనటువంటి నీకు నమస్కారం అని చెప్పి చెప్పారు. పాశజాలని కృంతున్యాయి, మనకు 24 పాశాలు ఉన్నాయే కర్మపాశాల నుండి ఏవైనా వాటన్నిటిని పోగొట్టేది కాబట్టి పాశజాల నీకు, నువ్వు భిన్న వేరు కాదు ఒకే ఒక్కదానివి, అటువంటి అభిన్నాయి నీకు నమస్కారం. శాంతస్వరూపురాలవైన నీకు, శ్రేష్ఠురాలవైన వరిష్ఠాయి నీకు నమస్కారం. వరదాయి వరదలిచ్చే నీ వరములు ఇచ్చే నీకు నమస్కారం. ఉగ్రాయి మరి ప్రళయకాలంలోనే అందరినీ సంహరిస్తుంది కాళరాత్రిలాగా, కాళరాత్రి స్వరూపిణమైన నీకు నమస్కారం. సుఖజగ్జే సుఖాన్ని పితుకుతుంది మనకు, ఆనందాన్ని ఇస్తుంది అటువంటి నీకు. నువ్వు సంజీవినివి, సంజీవిని అందరినీ జీవింపజేస్తావు చక్కగా, నీకు నమస్కారం. అలాగే బ్రహ్మిష్టాయే బ్రాహ్మణ భక్తురాలు వినువు, లేదా బ్రహ్మంజురాలు వినీకు, అలాంటి నీకు నమస్కారం. బ్రహ్మపదాన్ని ఇచ్చేటువంటి దానివి బ్రహ్మదాయి అటువంటి నీకు నమస్కారం. దురితజ్ఞి అయి దురితములను పోగొట్టేటువంటి నీకు నమస్కారం. ప్రణతార్తి ప్రభంజియ్యై మన నమస్కారం చేస్తే మన ఆర్తిని పోగొట్టేసేస్తుంది, అలాంటి నీకు నమస్కారం. జగన్మాత్రే జగత్తు జగదంబవైన నీకు నమస్కారం. సర్వాపత్ ప్రతిపక్షాయై సర్వ ఆపదలకు ప్రతిపక్షంట, అంటే కష్టములన్నీ లేకుండా చేస్తుంది అటువంటి నీకు నమస్కారం. మంగళాయై మంగళస్వరూపిణివైన నీకు నమస్కారం. శరణాగత దీనార్థ పరిత్రాణ, ఎవరైతే దీనులు ఆర్తులు వాళ్ళందరూ నిన్ను శరణ పొందితే వాళ్ళందరినీ రక్షించడమునందు అదొక దీక్షాబద్ధురాలవైన నీకు నమస్కారం. సర్వస్య ఆర్తిహరేదేవి, అందరికీ ఆర్తిని హరించేటువంటి దానివి నీకు నమస్కారం. నారాయణే నీళ్ళలో నారాయణ శక్తి స్వరూపుడైనటువంటి నీకు నమస్కారం. నిర్లేపాయై నీకు అవిద్య తత్కార్యము, అవిద్య అంటే అజ్ఞానం, దానికి సంబంధించిన కార్యం ఇవేవి అంటనటువంటి నీకు నమస్కారం. సాక్షాత్తు జ్ఞానస్వరూపిణి. దుర్గహంచే దుర్గాసురుడనే రాక్షసుని చంపిన నీకు, అంటే అమ్మగారి పార్వతికి మహాలక్ష్మికి వీళ్లకు తేడా లేదు, మొత్తం అందరూ అమ్మలందరూ ఒక్కటే. నిర్లేపాయై దుర్గహంత్రి అయి దక్షాయై, దక్షాయై అంటే సమర్థురాలి నువ్వు. అఘటన ఘటన పటీయసి, ఏది జరగకో ఎవరు చెయ్యలేరో అఘటనమైన పనిని కూడా ఘటించడంలో నువ్వు సమర్థురాలు, అలాంటి నీకు నమస్కారం. పరాపర పరాయై నశించేది నశించనిది ఏదైతే ఉందో ఈ వీటన్నిటికీ నువ్వు పైన ఉండేటువంటి దానివి, అటువంటి నమస్కారం. ఓ గంగే నిర్వాణదాయిని, నువ్వు మోక్షమునిచ్చే నీకు నమస్కారం. నువ్వు నా ముందు ఉండాలి, నా యొక్క వెనుక ఉండాలి, నా పార్శ్వములందు ఉండాలి, నీ యందు నేను ఉండాలి. తర్వాత ఆదౌ అంతే సర్వం నువ్వే తప్ప ఇంకా ఏదీ లేదు. త్వమేవ నువ్వే మూల ప్రకృతి వినువే, నువ్వే పరమపురుషుడు వినువే, నువ్వే పరమాత్మ వినువే, శివుడవు నువ్వే తర్వాత అని ఈ రకంగా నమస్కారం చేశారు. ఇది దీన్ని చదవటం వల్ల వచ్చే ఫలితాలు అవన్నీ కూడా నిన్నటి రోజున చెప్పడం జరిగింది. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ వస్తున్నదండి అవసరం. శ్రీ విశ్వ శ్రీ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీ మహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే. ఓ నమః పార్వతీపతయే. విశ్వస్య కళ్యాణమస్తు. ధర్మస్య మీరు అనండి జయోస్తు. అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనస్తు. గోవధస్య నిషేధోస్తు. లోకస్య కళ్యాణమస్తు. స్వస్తి.